கலகி వన్నింగన్నమాజన్మలేరీదించూచినగాని ధన్యతమముల్ లేదిందు సుంతైన వాక్చాతుర్యంబు ఇది చాలు మాకు హనుమత్ కాళీ ప్రసాద ప్రభు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఓం సరుషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైనే ఆశ, బ్రహ్మ లేదు వినాశము, బ్రహ్మ జ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మ జ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మ జ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు, బ్రహ్మజ్ఞాని పరోపకారి సంతోషి, బ్రహ్మజ్ఞాని పరోపకారి సంతోషి, బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, లేదు వినాశము, బ్రహ్మజ్ఞాని చేయునదంతయూ మాచియే బ్రహ్మ జ్ఞాని చేయునదంతయూ మాచియే బ్రహ్మ బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము బ్రహ్మజ్ఞాని సుఫల ఫలము అహంకార త్యాగీ బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగీ అహంకార త్యాగీ బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైన ఆశ బ్రహ్మజ్ఞానికి ఒక దాని పైనే ఆశ బ్రహ్మజ్ఞానిది లేదు వినాశము బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము లేదు వినాశము లేదు వినాశము గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ గురు మహారాజా सद्गुरु महाराज, गुरुदेव सद्गुरु महाराज, गुरुदेव सद्गुरु महाराज, बोल सद्गुरुनाथ महाराज की। मन की गुरु गीता ఇది ఈ కీర్తన గురు గీత, గురుదేవుడు ముఖస్థుగా ప్రవహించినటువంటి గీతం. అంటే ఏ గీతం ఇది అంటే, అది ఒకరి చేత వ్రాయబడేటువంటిది కాదు, అక్షర సమన్వయం అని కాదక్కడ. గురుదేవులు మనకి ప్రసాదించారు అంటే అది కేవల అనుభవైక వేద్యమైనటువంటిది, కేవల స్వరూపమై ఉన్నటువంటిది. గురుదేవులు చెప్తుండేవారు ఎప్పుడు, నువ్వేది అనుభవిస్తున్నావో అదే వెళ్ళి చెప్పు. మరి ఎవరు చెప్పింది? సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు. అందుకని బ్రహ్మజ్ఞాని లేదు వినాశము. ఎందుకని? మన ఇంద్రియాలకి గోచరించేటువంటి అంత వరకు అనుగ్రహించిన అనుగ్రహము, ఇంద్రియాలతోనే నువ్వు చూస్తున్నావని, ఇంద్రియాలకే నువ్వు బంధింపబడిపోయావని, ఇంద్రియాలు కలిగిన నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? వచ్చారు, వెళ్ళారు, త్రాగారు, తీసుకున్నారు, లేకపోతే వారితో మాట్లాడారు, మళ్ళీ అక్కడ ఇంకొకటి నాతో మాట్లాడలేదు. అంటే ప్రపంచంలో కనిపిస్తున్నంతసేపు ఈ జగత్తుని ఏదో విధంగా ఏం వెతుకుతుందంటే, బ్రహ్మస్వరూపం అయితే తప్ప ఏదో ఒకలాంటి వెలుతులు కనిపిస్తూనే ఉంటాయి. అందుకని ఏది ప్రపంచంలో కనిపించే దానిలో మనం చూసుకుంటూ వెళితే చాలా మనకి డేంజర్, మనకి మన జీవితాలకి సాధకుడైనటువంటి వారికి పతనం అవడానికి కారణం ఉంది. ఒక రూపంతో ఒకే నామంతో అలా కనిపించడానికి. కానీ అందుకుని మహానుభావులు ఏంటి, అలనాడు గీతాచార్యుడు వచ్చినటువంటి పని చూసుకొని వారు మాత్రం ఏమన్నారు, వచ్చింది కాబట్టి అది కూడా నిష్క్రమించింది. అలాగే ఇక్కడ రూపంతో కొన్నాళ్ళు అనుగ్రహించి అందరికీ బోధ చేసి, ఆ బోధను నువ్వు ఎలా నమరు వేసుకుంటున్నావో, ఏ విధంగా నువ్వు అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నావో అని ఒకసారి మళ్ళా వారి లీలా వైభవంలో ఈ యొక్క చిన్న లీలని చూపించారు. వారికి చిన్న లీల, మనకి మాత్రం జీవితానికి భరించరానటువంటిది. ఎందుకని? మనకి అలవాటు అయింది ఇంద్రియాలతో చూడడం అనేది. ఎంత బాగుండేదండి అప్పుడు, ఎంత బాగుండేదో అనుకున్నటువంటి వాళ్ళు మరి అంత బాగుంటే పట్టుకుని ఉండలేదే, ఎందుకు వెళ్ళిపోయారు అప్పుడు? ఏమండి, వేరే పనుల మీద వెళ్ళలేదా? ఇళ్ళల్లో పనులున్నాయని వెళ్ళరుగా, పోనీ ఇక్కడే ఇల్లున్నాయి, ఇళ్ళ పనులున్నాయని వెళ్ళరుగా. మరి గోపికలు అలా వెళ్ళారా? కృష్ణస్వామి, కృష్ణస్వామి కనిపిస్తే కృష్ణస్వామితో ఉండిపోయారే తప్ప వాళ్ళు ఇంకా ఇంట్లో ఏదో ఉంది నేను పని చూసుకొస్తానని వెళ్ళారా? లేదుగా. అందుకనేంటి, మళ్ళా దేహాన్ని మరిచిపోలేదు మనం. ఈ దేహం నేను, ఈ దేహానికి కావలసినవి ఉన్నవి అనేటువంటిది మనం మరిచిపోలా. అందుకని దీన్ని అది కాదు, నువ్వు పొందాల్సింది ఈ దేహంలోనే ప్రకాశిస్తున్నాను నేను అనేటువంటి విషయాన్ని మనకి గుర్తింప చేయటం ద్వారా బోధన ఏదైతే అందించారో ఆ బోధను ఏ విధంగా మనం అనుభవించగలుగుతున్నాము అని మళ్ళా వారి ఒక చిన్న లీలని మనకి ప్రసాదించారు. కానీ మన గుండెల్లోంచి ఎవరన్నా తీయగలరా? ఏమండి, మీ గూట్లో పెట్టుకున్న దేవుణ్ణి అయితే నువ్వు వదిలిపెట్టొచ్చావు, అవునా? ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవుని వదిలిపెట్టి రాలా. ఇప్పుడు నువ్వు అనుకున్నావు, పూజలు చేసావు కదా బొన్నంత, ఇళ్ళల్లో దేవుళ్ళకి పూజలు చేసాము, ప్రసాదాలు నైవేద్యం పెట్టాము, మనకు తోచినప్పుడు చేస్తాం, మనకి తోచ ఊరు వెళ్తే మళ్ళీ లేదు పస్తే దేవుడికి పస్తే. ఏమండి, ఇంట్లో గూట్లో ఉన్న దేవుడికి పస్తే కదా, ఇంటికి తాళం పెట్టి వచ్చాంగా. అది సంక్రాంతి పండుగ అవచ్చు, సంవత్సరాది పండుగ అవచ్చు, అది మన పుట్టినరోజు అవచ్చు, లేకపోతే గీతా జయంతి అవ్వచ్చు, ఏదైనా ఏమండి, ఇల్లు విడిచి వచ్చిన తర్వాత తాళం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మన అందరం, అదే మన నిలవుల్లో కూడా ఏదో ఒక దేవుణ్ణి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయన వదిలిపెట్టి వచ్చామా లేదా ఆ లెక్కను చూస్తే. మరి వదిలిపెట్టకుండా ఉన్నదేది? మనలో ముద్రింపబడినటువంటి, మనలో ముద్రింపబడినటువంటి గురువు ఆరాధన మనకి భిన్నంగా ఎక్కడా లేదు. మరి ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి? వ్యక్తిత్వ భావనని నశింపచేసుకొని అవ్యక్తమనేటువంటి అనుభూతిని మనం పొందటమే ఇక్కడ నిజమైనటువంటి ఆరాధన. మన దేహ సౌందర్యం కోసం నేను స్నానం చేశానండి, నేను ఉత్త స్నానం కాదండి, తలంటి పోసుకున్నానండి, తల కూడా ఉత్తనా పోసుకోలేదండి, తల రుద్దుకున్నానండి, లేదండి పట్టు చీర కూడా కట్టుకున్నానండి, అది మామూలు చీర కాదండి, లేకపోతే ఇంకా మడిగా ఉన్నటువంటి కట్టుకున్నానండి. ఎన్ని కట్టుకున్నా నీకు భిన్నమే, నువ్వెన్ని చేసుకున్నావన్నీ మాసిపోయేవే, అవన్నీ మనతో పాటు ఉండేవి కాదు. మరి ఏది కావాలి? ఎక్కడ మనం క్షాళన చేసుకోవాలి? అంతర్ మనస్సు అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు శుచి చేసుకుంటూ ఉండాలి. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం నిజమైనటువంటి ధ్యానం అంటే ఏంటి? ఏ మనసులో అయితే విషయం లేకుండా పోయిందో అది నిజమైనటువంటి ధ్యానం అవుతుంది. లేకపోతే కూర్చుని ధ్యానం చేస్తూ ఏదో ఆలోచన వస్తే నువ్వు కూడా ఊళ్ళు వెళ్తున్నావు, నువ్వు కూడా కారు ఎక్కుతున్నావు, ట్రైన్ ఎక్కుతున్నావు, ఫ్లైట్ ఎక్కుతున్నావు, లేకపోతే ఒక పులిహార గుర్తుకొచ్చింది, గుర్తుకొచ్చేసరికి అది ఎలా చేయాలా లేకపోతే ఎక్కడ దొరుకుతుందో దానికోసం చూస్తున్నావు, మనసులో చూస్తోంది, అది విషయం. అదేది విషయం. ఇంకా అది ముదిరితే ఇక ఇంద్రియాలతో కూడినటువంటి విషయాలు కూడా రావచ్చు, అది ఇంకా ముదిరితే. అందుకని అది ధ్యానం కాదు, అది విషయ ధ్యానం, విషయం మీద ఉండేటువంటి దృష్టి. అది ఎప్పుడూ మనకి బంధాన్ని తెచ్చిపెడుతుంది, దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని బంధరహితం చేసేటువంటిది ఏది అంటే విశ్వనాథుని యొక్క చింతన. మన మనసులో విశ్వనాథుని యొక్క చింతన, దానిని చక్కగా మనం ఏది ఆ మనస్సుకి అది అందిస్తే ఆ మనసు ఏది ఒక నామాన్ని అందుకొని ఆ నామం యొక్క స్వరూపము, నామం యొక్క ఆ స్వరూపం యొక్క సాక్షాత్ బోధ, ఆ స్వరూపం బోధించిన సాక్షాత్ బోధని మనం మననం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? అక్కడ నిర్విషయమే అవుతుంది, అక్కడ విషయరహితం అవుతుంది. అందుకని అక్కడ ధ్యానం నిర్విషయం మనః, మనస్సు నిర్విషయం ఎప్పుడవుతోందో అప్పుడు ఏం స్నానం చేస్తుంది అక్కడ? ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగ. అది బయట ఉన్నటువంటి నీళ్ళు లేదు. ఏమండి ఇవాళ మా ఇంట్లో మా ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయండి, ఇక్కడ నీళ్ళు అవ్వడానికి ఏం లేదు, అక్కడ ఈ ట్యాంకులో నీళ్ళు అవ్వో ఎప్పుడు? ఏదున్నంత వరకు బయటికి కనిపించేటువంటి నీళ్లు కాదు, ఆఖరికి నీ కంటి వెంట వచ్చినటువంటి నీరు కూడా ఆ మనోమలాన్ని అక్కడ క్షాళన చేయలేదు. కంటి వెంట రావచ్చు, నోటి వెంట రావచ్చు, ఎన్ని వెంట వస్తున్నాయో నీళ్లు, మనలో బోలంత నీరుంది, మళ్ళా బోలంత నీరు తాగుతూనే ఉన్నాం మనం. ఈ కనిపించేటువంటి నీరు ఏది కూడా మనసుకున్నటువంటి మాలిన్యాన్ని రహితం చేయలేదు. అందుకు స్నానం మనోమల త్యాగ. ఎప్పుడైతే ధ్యానమునందు నిర్విషయాన్ని పొందిందో మనస్సు, నిర్విషయమైనటువంటి మనస్సు ఏ ధ్యానంలో మునిగి ఉన్నదో అప్పుడక్కడ ఏమవుతోంది? స్నానము మనోమల త్యాగం చేస్తోంది. స్నానానికి రూపం ఏది? అక్కడ చేయాల్సినటువంటి చర్య మనోమాలిన్యాన్ని రహితం చేసుకోవటం, త్యాగం చేసుకోవటం. శౌచం ఇంద్రియ నిగ్రహ. అప్పుడు మడి కట్టుకోవాలి. ఏ మడిది? ఇంద్రియ నిగ్రహం అనేటువంటి మడి. ఏది ఇంద్రియ నిగ్రహం అంటే ఏది? ప్రతి దాని మీద తనను తాను ఎప్పటికప్పుడు ఏది మడి కట్టుకోవడం అంటే మన మనస్సు ఎంతవరకు ఉంది, మన మనస్సు ఏ విధంగా ఆలోచిస్తోంది, మన మనస్సు మనకి దేవుడు కావాలని వచ్చాం కానీ ప్రపంచం కావాలని రాలేదు కదా, అందుకని దైవపరమైనటువంటి దాన్ని విషయాన్ని మన మనసు ఆలోచిస్తోందా లేదా, ఎంతవరకు దానికి స్వామివారు ఇచ్చిన ప్రార్థనే. బయట ప్రపంచం ఉండకుండా ఉండదు, కన్ను తెరవకుండా ఉన్నాం, బయట ప్రపంచం కనిపిస్తుంది కానీ మంచినే చూచుటకును మంచినే చేయుటకును, రెండోది మంచినే ఆలోచించుటకును. చూసేది మంచి చూడడం, చేసేది మంచి చేయడం, అలాగే మంచినే ఆలోచించడం, తగిన సద్బుద్ధిని మాకు దయచేయండి. అటువంటి సద్బుద్ధిని మాకు దయచేయాలి ప్రభు. అందుకని ఇక్కడ మనోమల త్యాగ శౌచం ఇంద్రియ నిగ్రహ. ఈ పత్యం అంతా చేస్తే ఇంద్రియ నిగ్రహం దానంతటే వస్తుంది. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? మనస్సు కుంటుపడకుండా ఉండటం అనేటువంటిది. మనస్సు ఏది పడితే అది ఆలోచించకుండా ఉండేటువంటిది. ఏది ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా బ్రహ్మ వస్తువు సిద్ధించాలి అనుకున్నప్పుడు తను విధవ అవ్వడు కదా, తను కూడా బ్రహ్మమే అవుతాడు. అంతా బ్రహ్మమే ప్రకాశిస్తున్నప్పుడు తాను బ్రహ్మస్వరూపమే అవుతాడు. బ్రహ్మామృతం పిపేతే మనం ఎప్పుడు ఏది తాగాలి అక్కడ? బ్రహ్మామృతాన్ని తాగాలి. అంటే ఆ బ్రహ్మరసాన్ని మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం ఎంతసేపు అప్పుడు ఆ బ్రహ్మామృతాన్ని తాగుతాం. పిపేత్ భైక్ష్యమాచరేత్ దేహరక్షణే. భిక్ష అంటే ఏంటి? ఏదైతే ప్రసాదిస్తాడో భగవంతుడు మనకి దానినే మనం తీసుకోవడం. అంటే దేహాన్ని నిలుపుకోవడానికి ఎలా ఉండాలి అంటే ఇది తినడం తాగడం బయట మానేయాలండి, అయితే ఇలాగే ఉండాలా అంటే అది కాదు. నీ భావన ఎప్పుడు ఇలా ఉంటే నువ్వు చేసే ప్రతి చర్యలో కూడా అది మంచే జరుగుతుంది. అప్పుడు దానికి ఎలా ఉండాలి? వసేదేకాంతికో భూత్వాచ ఏకాంతే ద్వైతవర్జితే. వసేది ఏకాంతికో భూత్వ. అప్పుడు మనం ఏకాంతంలో ఉన్నాం. ఏకాంతంలో ఉన్నామంటే అయితే ఒక్కళ్ళని తలిపేసి కూర్చోవాలా? ఎవండి, ఒక స్థితికి వస్తే కానీ ఒక్కళ్ళే కూర్చుంటే ఆనందాన్ని పొందలేరు. ఒక్కళ్ళే కనుక గదిలో అలవాటు లేకుండా కూర్చుంటే పక్కన ఏముండాలి? టీవీ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏముండాలి? ఫోన్ ఉండాలి. కొంతమందికి పాపం ఆ చెయ్యి, బాబుజీ మహారాజు ఏం చెప్పారంటే ఎడం చెయ్యి ఎప్పుడు నా పాదాల దగ్గర ఉంచు, కుడి చెయ్యి ఎప్పుడు కూడా నీ పనులు చేసుకొచ్చి మళ్ళా ఎడం చెయ్యి ఆ పాదం దగ్గరే చేర్చడా అని మనకి ఎంత బోధ చేసి ఇంత ఇంత ఇస్తే మనకి ఇప్పుడు అందరూ ఇస్తున్నారండి. ఇలా చెయ్యి కింద ఒక ఫోను ఏమండి, మళ్ళా మాట్లాడితే ఈ చేతి కింద మరొక ఫోన్ ఏమో. అంటే ఖాళీ ఉండట్లేదు. రెండు చెవులు ఎందుకున్నాయ్యా? రెండు ఫోన్లు పెట్టుకోవడానికున్నాయి. ఇంకా వాడి శాంతి ఏముంటుందిగా? ఎప్పుడు ఇక విశ్వంలో ఉన్నటువంటి గొడవలే ఏదో ఒకటి. అంటే ఇంకొకటి కోసమే మనం బ్రతుకుతున్నామా? మన కోసం మనం బ్రతకటం లేదా? మన కోసం అసలు మనం బ్రతుకుతున్నామా? మన కోసమే మనం నిజంగా బ్రతకాలి అనుకున్నప్పుడు అసలు ఫోన్ అవసరం ఎంత ఉంటుందండి? ఆలోచించండి. ఫోన్తో ఎక్కువ అవసరం ఉంది మనకి. ఫోన్ అవసరమే ఉంది? అంతగా నేను కావాలి అనుకున్నారనుకోండి ఎవరి ఫోన్లో ద్వారా అయినా పట్టుకుంటారు. ఏమండి, ఎవరి ఫోన్లుగా చేస్తారు? ఎక్కడో చేయొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. మాతాజీ గారు ఉంటారు అక్కడ, అక్కడ మాతాజీ గారు ఏం చేస్తున్నారండి అని వాళ్ళు చెప్తారు. తప్పకుండా బయటకు వస్తారండి, అక్కడ బోధ జరుగుతుందండి, ఆ తర్వాత వింటారండి, తర్వాత వారు చెప్తారండి, తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ పూజకు వస్తారండి, మెసేజ్ అంతా వెళ్ళిపోతుంది. అయితే నేను మాతాజీ గారితో మాట్లాడాలి, ఏం చేయాలి అంటే మేము ఇక్కడికి వచ్చి కూడా మాకు దొరకట్లేదు కాబట్టి మీకు ఫోన్కు దొరకపోదు అని చెప్పేస్తారు. ఖాళీ మన పై అసలు పనే లేదు మనకి. ఏమని నేనే ఒక ఫోన్ పెట్టుకున్నాను అనుకోండి, దానితో ఎన్ని బాధలు వస్తాయో తెలుసా? వెంట పెట్టుకు తిరిగి దగ్గరే ఉంచుకొని వచ్చిన దానికి ప్రతిదానికి మనం సమాధానం ఇస్తూ ఉంటే ఓ వీడు దొరికేస్తున్నాడు, వీడు దొరికేస్తున్నాడని మాయలో ఉన్న ప్రపంచమంతా మన వెంట పడుతూ ఉంటుంది. అందుకని మనం గుర్తించాలంటే చిన్న చిన్న వాటికే మనం ఇటువంటి త్యాగం చేస్తే మనకి సుఖం దొరుకుతున్నప్పుడు మనం అలాగే ఇంకొకరు బాహ్యమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా వాటికి దొరకకుండా ఉండాలి మనం. అది ఎంతవరకు, అది ఏది, అది ఎంతవరకు నాకు అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకుంటే మన నిజస్థితి ఏంటో మనకి. మనం ఈ మధ్య ఏదో నేను కొంచెం చూస్తున్నాం, అది ఆయన సత్యనారాయణ గారు, మంత్రి సత్యనారాయణ గారు ఆయన చెప్పాడు మాట, బయటంత అలంకారం చేసుకెళ్తున్నారు, ఎవరి కోసం చేసుకుంటున్నారు? అద్దంలో ఎంతసేపు చూసుకుంటున్నావు నువ్వు బాగున్నానని? అద్దంలో నేను బాగున్నానని అడి తిరిగి ఇడి తిరిగి పై తిరిగి కింద తిరిగి బోళం సర్దుకుంటాం కదా. సర్దుకున్న తర్వాత అద్దం దగ్గర ఎంతసేపు ఉంటున్నాడు? ఒకవేళ అద్దంలో పెట్టుకున్నంతసేపు కూడా ఎవరి కోసం బయటికి వెళ్తున్నాను, అందరూ చూస్తున్నారు నన్ను అంటే ఏంటి? ఈ బాహ్య అలంకారం అంతా బయట ప్రపంచం కోసమే. కానీ నువ్వు బాగుండాలంటే బాహ్య అలంకారం కావాలా? ఏ అలంకారం కావాలి? నీ ఆరోగ్యం నీకు కావాలి, అంటే నీ మనో సౌందర్యం నీకు కావాలి. అంటే నువ్వు శాంతిగా ఉండాలంటే ఏది బాగుపడాలి?
అందుకే నువ్వు బాహ్యమైనటువంటి వాటి కోసం రెపరెపలాడుతూ బయటికి పరుగు పెడుతున్నావు. ఇప్పుడు నీ కారు ఉంది, నీ కారు ఉందని సంతోషించే వాళ్ళు ఎంతమంది అండి, ఏడ్చేవాళ్ళు ఎంతమంది, అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకి? అంటే ఉండాలి, ఉంచుకోండి, కాదంటలే ఉంచుకోండి. అమ్మ ఇప్పుడు తీసారు, కారు తీసారు ఇప్పుడు అమ్మ, ఎందుకు బయటికి వెళ్ళే పని లేదు కదా, ఇంకెందుకు వేస్ట్, అది ఇనప ముక్క అయిపోతుంది కొన్నాళ్ళకి, అందుకని అమ్మేశాం. అసలు డబ్బులన్నీ వస్తాయి, దేవుడు సేవ చేసుకోవచ్చు. కారు లేదు ఇప్పుడు ఎవరు, నేను ఇంకోటి చెప్పాను, ఒకవేళ అమ్మే అవసరమైతే వాళ్ళే కారు తీసుకొచ్చి తీసుకెళ్తారు, అంత అవసరం అనుకుంటే. అంటే సుఖమైన పని కదా, ఖర్చు లేని పని, ఖర్చు లేని పని అని ఎందుకు వరకు, అందుకని ఏది ఎంతవరకు అంతవరకు సుఖంగా ఉంది. ఇప్పుడు అది ఉందనుకోండి, ఇలా జనార్దన కారు తుడిచావా లేదా, ఓసారి బయట తిప్పుకొస్తావా అది బిసిపోతుందేమో, ఓసారి మరి లోపల ఆయిల్ మళ్ళీ చిక్కబడుతుందో ఏంటో, ఆయిల్ మారుస్తావా లేదా, ఏమండి మనం చేయలేము, ఇంకో పది మందికి పనులు చెప్పాలి ఇప్పుడు, ఏమండి అది వాళ్ళకి సుఖమా పోనీ, చేయమంటే వాళ్ళకేమన్నా అందులో లాభం ఉందా, వాళ్ళు అనుకోవచ్చు అయ్యో అమ్మకారు కదా అని, వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకి పూజనీయమైన భావని. కానీ నేను ఆలోచించాలి, నా అబ్బాయి నా కొడుక్కి నా పిల్లవాడికి నేను చేసేటువంటి దానిలో వాడికి లాభం ఎంత, లాభం లేదు, ఖర్చే కానీ లాభం లేదు కదా. ఇంకా బోల్డ్ దేవుడు సేవలు చేయాల్సిన బోల్డ్ అన్ని ఉన్నాయి మన జీవితంలో, ఇంకా ఎన్నో ఎన్నో చేసి ఎంత చేసినా ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద ఆశ్రమం ఉంది మనకి, అంతమంది భక్తుల్ని ఇచ్చే మనకి. సరే భగవంతుడు అయితే ఇంకెంత చేసినా తనివి తీరకుండా ఉంది. ఇంకా భగవంతుడి గురించి ఎంత మరణం చేసుకుంటే టైం ఎలా అయిపోతుందో చూడండి, మరి ఏ రోజు చూసినా అప్పుడే, అప్పుడే ఆరో రోజుకి వచ్చా, అప్పుడే ఆరో రోజులో మళ్ళీ రేపు ఒక్కరోజైనా, రేపు ఒక్క రోజులో మళ్ళా కార్యకర్తలు మీరు ఎన్నింటికి పూర్తవుతుందండి పూజ ఎన్నింటికండి అని అడుగుతుండే. నేను మర్చిపోయా, ఈవినింగ్ ఏం ప్రోగ్రాం లేదు కదా, రేపు రేపు పర్వాలేదు, రేపు సాయంత్రం దాకా మనం చెప్పుకోవచ్చేమోనని. కానీ మరి దీక్షాపరులందరికీ హోమం ఏర్పాటు చేశాం కదా, యాగం ఏర్పాటు ఉంది కదా, అందుకని మళ్ళీ అక్కడికి కొంచెం త్యాగం చేయాలి. ఏమైంది, కాలాన్ని కూడా మనం దిగమింగేస్తున్నాం మన ఏది ఉన్నటువంటి కార్యక్రమాలతో. కానీ భగవంతుడు ఏది కోరుకున్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని ఎంతవరకు పొందగలుగుతున్నావు నువ్వు ఇందులో. బాహ్య చర్యలు ఎక్కువ చేసుకుంటున్నాం కానీ అంతర్చర్యని మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? అంతర్చర్య చేస్తేనే కదా అక్కడ బాహ్యచర్యలో పరిశుద్ధంగా చేయగలిగేది. మన అంతఃకరణ పవిత్రంగా ఉంటే బాహ్యంగా చేసేటువంటి అక్కడ భగవంతుని పూజ, భగవంతుని కైంకర్యం, ఒక భక్త సేవ ఎంత బాగా చేసుకోగలుగుతాం, అక్కడ రెండు లేదు భిన్నం లేదు కాబట్టి, అది అనంతము అఖండము కాబట్టి. అందుకని అటువంటి బ్రహ్మజ్ఞాని మనకి ఏమని చెప్తున్నారు, స్నానం మనోమల త్యాగ శౌచమింద్రియ నిగ్రహ బ్రహ్మామృతం పిబేత్ భైక్ష్యమాచరే దేహరక్షణే. మనం మరి భిక్షేగా అక్కడికి వెళ్ళి ప్రసాదం పడుతున్నామంటే భైక్ష్యమాచరే దేహరక్షణే వసేదేకాంతికో భూత్వాచ ఏకాంతే ద్వైతవర్షితే. ఎక్కడైతే మనం ఏకాంతంగా కూర్చుంటున్నామో అది ఎక్కడ కూర్చున్నా కూడా, అంటే అక్కడ రెండు ఉంది, బాహ్యచర్యకేమో బయట ఉన్నటువంటి శబ్దాలు వినకుండా నువ్వు ఉండాలి అని. అసలు ఏంటి, నువ్వు అసలు ఉన్నది ఒక్కడవే, ఇదంతా నీ మనో ఏది, నువ్వు కళ్ళు తెరుస్తున్నావేమో, నువ్వు చెవుని శబ్దాన్ని వినడానికి వదిలిపెడుతున్నావేమో మనస్సుని, ఇన్ని శబ్దాలు, ఇంత ఉన్నది, ఇంత లైటింగు, ఇంత వెలుగు, ఇదంతా తెలుస్తుంది. మనమే కళ్ళు మూసుకున్నాం, చీకటి ఎక్కడ ఉంది ఇప్పుడు, చీకటి గది కావాలా, మనసు లేచి ఉండబట్టి ఇది చీకటి కాదు వెలుగు అంటున్నాం, దానికి ఇవన్నీ చేయకల. అందుకని ఏకాంతే మళ్ళా విశేషణం కోసం ఒక్కడవే ఉండి చెయ్యమని చెబుతూ ఏకాంతే ద్వైతవర్జితే అని చెప్పారు. అక్కడ ఏకాంతంలో రెండు అనేటువంటి దాన్ని నువ్వు వర్జిస్తే, విడిచిపెడితే ఉన్నది నువ్వే, పరబ్రహ్మ వస్తువే అక్కడ ఉన్నది. ఇత్యేవమాచరే ధీమాన్, ఎవరైతే ఏ బుద్ధిమంతుడైతే దీన్ని ఆచరిస్తాడో ధీమాన్ సయేవం ముక్తిం ఆప్నుయాత్, అతనే ముక్తిని పొందుతున్నాడు. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ, వారు ఇటువంటి ఆశతోనే ఉంటారు, ఇటువంటి దానిలో మనం మునిగిపోవాలనేటువంటి ఆశ వారికి, ఎందుకని అవతారానికి వచ్చారు కాబట్టి, వచ్చి ఒకదానిపైనే ఆశ. బ్రహ్మజ్ఞానికి లేదు వినాశం, ఎక్కడ పోయాడైనా ఉన్నంతసేపు మనం ఏకవచన చేసాం. ఏకవచనం దేవుని వచ్చారు వెళ్ళారు, బాబు ఉన్నారు, బాబు ఇప్పుడు ఊళ్ళో లేరు, లేకపోతే అమెరికా వెళ్ళారు, లేకపోతే మంచినీళ్ళు తాగారు, లేకపోతే అక్కడ అశోక్ని లేకపోతే సుబ్బరాజుని మంచినీళ్ళు పట్టుకురామన్నారు. ఇవన్నీ చూస్తుండే వాళ్ళం. ఇప్పుడేంటి, నువ్వు తాగే ప్రతి నీటి బిందువులోనూ నారాయణ స్వరూపమై ఉన్నారు. నువ్వు అనుభవించే ఈ జగత్తులో జగన్నాథ స్వరూపమై ఉన్నారు, పరమేశ్వర స్వరూపమై ఉన్నారు. ఎందుకంటే ఎక్కడున్నది వినాశం? అక్కడ నశించేది కాదది. ముందర అది గుర్తుంచు, మన గురు పరమాత్మ అనేది ఎప్పటికీ నాశనం లేదు, అది ఉండబట్టే ఇన్ని ప్రకాశిస్తున్నాయి. ఎవరికి వాళ్ళ నేను అనేది ఉండడానికి కారణము గురుదేవులే. గురుదేవులు ప్రకాశింప చేయబట్టే జీవితం వెళ్తోంది. ఇక బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము. బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు. ఎంత వినయం, ఎందుకు ఎంత వినయపూర్ణం? పూర్ణం అది కూడా, ఇది పూర్ణమైనటువంటి స్వరూపం కాబట్టి ఎవ్వరినీ నొప్పించకుండా అందరికీ. ఏది స్వామివారు ఒకవేళ మందలించినా కూడా బయటకు వచ్చి కేకలేశారు, అరిచారో ఏదో అనుకుంటున్న, గుంటూరు భాష అయితే అరిచారు, బాబుజీ అరిచారు నన్ను అంటుండేవాళ్ళు, అరిచారు అనుకున్నా ఇప్పుడు రాను రాను మననం చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అబ్బా ఆ భాగ్యం నాకేగా దక్కింది. ఎంత ఎంత మనమంటే మనని మనం ఉద్ధరించాలి, మనని ఉద్ధరించాలి అనేటువంటి స్థితితో ఇది ఒక దెబ్బ వేశారు. ఎంత ఆనందం, ఎంత తృప్తి, అదే ముద్ర మనకి, అది ముద్ర మనకి, ధ్యానానికి ముద్ర. అందుకని మనకి ప్రతి కదలిక మన జీవితంలో మన గురువులు కదిలే ప్రతి కదలిక ఏదో ఒకటి మనకి గుర్తుగా అలాగా ముద్ర అయిపోతుంది. చాలు, ఇంకెంతకన్నా ఏం కావాలి? ఏం పట్టుకోవాలండి? నూతిలో నీళ్ళు తోడుకోవాలంటే ఎంత ఉండాలి? ఆ నూతిలో నీళ్ళు ఉన్నంత బాగా ఉండాలా మనం తోడుకోవడానికి? ఒక చిన్న ఏది ఒక బకెట్ ఉండి, బకెట్ కూడా నీళ్ళలోనే ఉండి, ఆ బకెట్ కట్టిన తాడు కొంచెం బయటకు ఉంటే చాడు చాలు, మనం మొత్తం ఆ బకెట్తో నూతిలో ఉన్న నీటినంతని తోడేసుకోగలం. అలాగే మనకి కూడా ఒక ముద్ర, గురుముద్ర అనేటువంటిది, బ్రహ్మజ్ఞాన స్వరూపులైనటువంటి వారి యొక్క దివ్య అభయ హస్త ముద్ర ఉన్నది కదా, దానిని మనం దృష్టిలో పెట్టుకున్నాం. దృష్టిలో పెట్టుకుంటే ఏంటి కావాలి? ఈ బ్రహ్మజ్ఞానం అంతా నీ ఇంట్లోనే ఉన్నది, నీ హృదయంలోనే ఉన్నది, నీ విచారణలోనే కదులుతూ ఉంటుంది. కానీ ఎంత వినయపూర్ణుడు బ్రహ్మజ్ఞాని, పరోపకారి, మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ఇచ్చేటువంటి వారు. ఇది నాది అని ఎప్పుడు పెట్టుకోలే. అందుకని వెళ్ళి తీసుకెళ్ళిన బట్టలన్నీ కూడా తిరిగి వచ్చేంత వరకు అనుమానమే మాకు. ఎప్పుడు ఎవరికి ఏది ప్రసాదిస్తారో తెలియదు. ఆఖరికి వారు సంతోషం ఎలా ఉండేది అంటే, సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘం కోసమ అన్నట్టుగా ఒక చిన్న ఏది కాశీ కండువ కట్టుకుని బ్రహ్మానంద సామ్రాజ్యంలో ఉండేవారు. ఏది కాశీ కండువ, ఒక ఇంత ఉంటుంది కదా, గావన్స్ అంటారు, కొల్లాయి, ఆ గావన్స కట్టుకుని ఇక తిరుపతిలో అంత మాడవీధుల్లో కూడా ఏది కళ్యాణాలు చేయించి ప్రసాదాలు తెప్పించుకొని ప్రసాదాలు మధ్యలో పెట్టుకుని ఓ మన తమ్మనని మందనంతనే తీసుకెళ్లేవారు కదా, ఈ మందంతా ఆకలితో ఉండేది కాబట్టి ఈ మందంతకి కూర్చుని ప్రసాదం తినండి తినండి అని పెడుతూ ఎందుకు మాడవీధుల్లో కూర్చుని పెట్టేవారంటే, ఎవరు వచ్చినా పెట్టేవారు అక్కడ, మనమందే కాదు. ఆ ప్రసాదము ఎంతసేపు అక్కడికి వెళ్ళినా ప్రసాదాలే, పూజలా, ఏ పూజ చేస్తే ప్రసాదం వస్తుంది మనకి, ఏమండి వెళ్ళినటువంటి కర్తలతో. అంతేగాని నేను అక్కడ ఎంతసేపు కూర్చుంటాను అది కాదు. ఇప్పుడైతే మనం ఏం సేవ చేస్తే మనకి బాగా ప్రసాదం వస్తుంది ఇంటికి అంటే, కళ్యాణం చేస్తే ప్రసాదం వచ్చేది, ఆ తర్వాత ఇంకోటి ఏదో ఉంది కాదు, తిరుపావడ చేస్తే ప్రసాదం వచ్చేది, వస్తే ఈ గుండుగులు గుండుగులు వచ్చేసారు ఇంటికి, వస్తే ఎంత ఆనందమో ఆ ప్రసాదం పెట్టడానికి. అదే మన ఆశ్రమానికి వచ్చింది ఇప్పుడు. ఎక్కడికక్కడ గంగాళాలు గంగాళాలు ప్రసాదాలు వండించరు పెట్టించరు, ఆయనేమో సూక్ష్మంగా అనుగ్రహించను, మనకేమో సాదం ప్రసాదం అయిపోను. ప్రసాద దేవుడు కదా, కడుపు చూస్తారు హృదయము చూస్తాడు దేవుడు కదా. అందుకని ఆయన పరోపకారి, సంతోషి, సమ్యక్ తోషి. ఏది ఎప్పుడు ఆనంద స్వరూపమే అది సమ్యక్. ఎప్పుడు అసలు అక్కడ వెళ్తి లేదు, అంత సంతోషం. పిల్లలతో పిల్లలతో ఆనందిస్తుండేవారు, పెద్దలతో పెద్దలతో. అమ్మో వ్యవహారం దగ్గర చాలా పెద్ద మనిషిలా ఉండేవారండి. ఎదుటికి వెళ్ళటానికి కూడా భయం భయంగా ఉండేది. కాకపోతే మేము అనుకునేవాళ్ళం కాబట్టి కాస్త ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రసాదం పెట్టమంటారా, కాస్త ముందుకు వెళ్ళటానికి అదో వంక దొరుకుతుండేది. వాళ్ళందరికీ ప్రసాదం పెట్టమంటే ఆ పళ్ళాలు ఉచ్చుకుని వెళ్ళొచ్చు ముందుకి, అప్పుడు ధైర్యం మళ్ళా. అందుకని ఏది పరోపకారి సంతోషి బ్రహ్మజ్ఞానికి ఏది చేసినా మంచి. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మన అందరం? కాకపోతే అప్పుడందరూ అనుభవించి అనుభవించను, అప్పటికి ఇంత గుర్తింపు లేదు. కానీ ఇప్పుడేంటి, మూల మూలల నుంచి లాక్కొస్తున్నాం. ఎక్కడ అక్కడ అక్కడ స్వామి ఏం చేశారు అంటే వెతకాలి. అందుకునే వెతికితేనే దొరుకుతాడు దేవుడు కూడా. అందుకని లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నల్లోకంబకు పెంజీకటి కవ్వల ఇవ్వండే కృతి వెలుగు. ఆ ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్కెరి సర్వ ఉపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. కానీ ఇందుగలడు అందులేడని సందేహమేం లేదు, కానీ అలా గబగబా అందరికీ మాత్రం కనిపించేయడు ఆయన. చక్రి సర్వ ఉపగతుండు ఆ ప్రభువు అన్నిట్లో లోపల ఆధారమై ఉన్నాడు. ఎందెందు వెతకి చూచిన అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మనం వెతికి చూస్తున్నామా? వెతికి చూస్తే నువ్వు ఎందెందు వెతుకు చూస్తే అందందే కలడు. ఏ చూసినా వస్తాడు. తబలా చూస్తే తబలాలో ఖాళీగా ఉంటుంది లోపల. ఆ నాదానికి కారణం ఏంటి? లోపల ఉన్న ఆకాశమే. ఆకాశానికి గుణ శబ్దం కాబట్టి అది ఖాళీగా ఉండబట్టి అది శబ్దం ఇస్తుంది. మరి హార్మోనీ కూడా ఖాళీగా ఉండబట్టే శబ్దం ఇస్తుంది. ఇది కూడా ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టే శబ్దం బయటికి వెళ్తుంది. అయ్యండి నేను తబలా మోసుకొస్తున్నాను కానీ ఇంకా మళ్ళీ వేరుగా వేరుగా నాకు బ్యాగ్ ఎందుకు పెట్టేందుకు? అందుకని ఈ హార్మోనిస్టు తబలిస్టు లోపల సామాన్లు పెట్టుకుని ఏంగా పెట్టుకొచ్చి కూర్చున్నాను అనుకోండి, మోగమంటే మోగదు, తుప్పు తుప్పులాడు కూడా ఆడదు. ఎందుకని? లోపల ఖాళీ లేదు. అక్కడ దాకా ఎందుకు? మనలో కూడా ఖాళీ పెట్టే. మనలో ఆకాశం అనేటువంటిది ఉంది కాబట్టి ఆకాశం ఖాళీది. మనం తింటే లోపలికి వెళ్తుంది, తాగితే లోపలికి వెళ్తుంది, గాలి పీల్చుకుంటే లోపలికి వెళ్తుంది, మళ్ళీ లోపల నుంచి గాలి నుంచి నేను బాగానే ఉన్నాను అనడానికి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. శ్వాస నేను బాగానే ఉన్నాను, లేకపోతే పీల్చింది అక్కడ ఉండిపోయింది, ఇక పిలవడం లేదంటే ఆగిపోయినట్టే. గమనాగమములు గమనములు అక్కడ జరుగుతున్నాయి వాయువుకి. అంటే ఏంటి? లోపల కూడా మనలో కూడా ఆ ప్రసాద దేవుడు, ఎక్కడెక్కడ ఆ గురుదేవుళ్ళు అనేటువంటి ఒక అనంత శక్తి, ఎక్కడెక్కడ ఏదేది ఏ విధంగా అమర్చితే బాగుంటుందో అలాగా సర్వ సృష్టిని చేసి. కానీ ఆ ప్రభువు మాత్రం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. మన ప్రార్థన ఇది, మన ప్రార్థనా శ్లోకంలో. అందరికీ వచ్చేసి గబగబా ముందుకు వెళ్ళిపోతున్నాం. అసలు ఆ గురుదేవులు ఎంత ఆనందంలో ఉన్నారు! ఆ ఆనందం ఏంటి? మనం కాసేపు సంతోషంగా ఉండడం, కాసేపు వదిలిపెట్టడమా? లేదు, అది నిత్య శాశ్వతమైనటువంటి ఆనందం. అది బ్రహ్మానందం అనేటువంటిది. ఆ బ్రహ్మానంద స్వరూపుడి యొక్క ఏది, అది ఎలా ఉంటుంది? బ్రహ్మానందం పరమసుఖదం, గొప్పదైనటువంటి సుఖం. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని సుఖం కాదు. అది అటువంటిది ఏ సుఖము? ఆ బ్రహ్మానంద సామ్రాజ్యాన్ని పొందేవాడిని తలుచుకుంటే మనకు కూడా పరమసుఖదమే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి, కేవలం జ్ఞానమూర్తి ఆయన. అంటే ఏంటి? జ్ఞానం బయటికి కనిపిస్తుందా? కానీ ఆ అవతారానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఏది చర్య అంతా కూడా జ్ఞాన ఘనీభవించినటువంటి జ్ఞానం. అందుకని కేవలం జ్ఞానమూర్తి. మనకు ఇప్పుడు తలుచుకుంటేనే ఎలాగుంది? మనందరం స్వామిని తలుచుకుంటే ఎలా ఉంది? ఏమండి చాలా ఆనందంగా ఉంది కదా. బూరెలు తలుచుకుంటే వస్తుందా? పులిహార తలుచుకుంటే వస్తుందా? లేకపోతే కారం తలుచుకుంటే వస్తుందా, లేకపోతే ఏమన్నా నగలు తలుచుకుంటే వస్తున్నాయో నా బొంద? అవి ఎప్పుడు పెట్టుకుని వస్తాయి కదా, వాటికి కూడా లాకర్లు కావాలి. ఎక్కడే ఉన్నాయో తెలీదు, ఉన్నాయి ఉన్నాయి అనుకోవటమే కానీ అది ఎవరి పాలవుతుందో తెలీదు. అంతే కదా, దాచి దాచి పెడతారు. దాచి దాచి పెట్టిన తర్వాత వీడు శాశ్వతం కాదు కదా, వీడు ఎప్పుడో జారిపోతాడు. జారిపోయిన తర్వాత అవి ఎవరు వంతో దాచి దాచి ధనము దొంగల పాలై ఎప్పుడు వెళ్ళిపోతుందో. కానీ ఇగో ఇందులో ఉన్నటువంటి సాధన చేత పొందినటువంటి ఆత్మధనం ఉన్నదే, అది ఎవరు దొంగిలించలేరు. మనం ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఇంకా అది దినదిన బడత సవాయం. మనం ఎంత ఖర్చు పెడుతున్నప్పుడు మనం చేసుకుంటున్నాం, చేసుకుంటుంటే లోపల నుంచి ఊరుకుంటూ వస్తుంది, అది ఊరుకుంటూ వస్తుంది. ఒక తృప్తి ఉంది అక్కడ ఆ సేవ దగ్గర, ఒక తృప్తి ఉంది. నేను అనుకున్నాను భజన దగ్గర కూర్చోవద్దు, నిన్న అనుకున్నాను, మా పక్క వాళ్ళు చెప్పారు మీరు వద్దు, నడువు నొప్పుగా ఉంది మీకు, మీరు చాలా ఫీల్ అవుతున్నారు, అందుకు భజన దగ్గర కూర్చోవద్దు, మీరు వచ్చేయండి, వెళ్తే వెళ్ళండి. ఎక్కడ వస్తాము? వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్వాములు దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చినందుకు అక్కడ ఆనందంగా పాడుతున్నారు పాడేవాళ్ళు. పాడుతుంటే వెళ్ళి ఉత్తరే కూర్చున్నామని కూర్చున్నాను, పోన్లే విందామని. వాళ్ళు నాకు హార్మోనీ పెట్టారు, పెట్టేసరికి పాడరా అన్నారు, పాడిచ్చేసుకున్నారు, అయిపోయింది. ఓహో నిన్న అయితే పాడాను కానీ ఇంకా ఇవాళ అసలు పాడను అన్న. మరి ఎందుకు పాడాల్సి వచ్చింది? ఎవరికోసం పాడతాం, ఎవరికోసం ఎందుకు పాడతామండి? నాకు అక్కడ తృప్తి ఉంది, నా కడుపు నిండుతోంది, అక్కడ నా హృదయం నిండుతోంది. మళ్ళీ అనిపించింది ఇప్పుడు ఇంత పాడుతున్నాం, మామూలు అప్పుడు పాడుకోవచ్చు కదా, ఎందుకు పోనీ ఇక్కడే ఎందుకులే, పాపం బోలెంత మంది ఉండి ఉంటారు పాడడానికి, ఇక్కడికే రావాలండి. కానీ ఈరోజు ఆ రోజు కాదు కదా, అంటే ఇవాళ ఉన్న శక్తి రేపు ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఎవరన్నా చెప్పారా? ఎప్పటికేది ప్రస్తుతము, అప్పటికి ఆ పని చేసేయాలి కదా. ఎన్ని 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 అనుభవిస్తూ వస్తుందో ఈ దేహం, ఎవరికి వాళ్ళు లెక్క వేసుకుంటే తెలుస్తుంది. అందుకని ఎప్పుడు ఆనందం అప్పటిదే అంటే అలా చేస్తేనే ఆనందం వస్తుందా అని కాదు, చెయ్యగలిగి ఉండి మాత్రం దాచుకోకూడదు. చెయ్యగలిగి ఉండి దాచుకోకూడదు. మన ఇంట్లో మనం పనులు చేసుకోవట్లేదా? మనకు కావలసినప్పుడు గవగవ పరిగెత్తుకుని వెళ్ళటం లేదా? అలాగే భగవత్ క్రియల్లో కూడా, భగవత్ సేవల్లో కూడా మనం ఎక్కడ ఎలా చేయగలిగితే అక్కడ. బాబుజీ మహారాజ్ చీపిరి పట్టుకున్న రోజులున్నాయి, అక్కడ చీపిరి పట్టుకుని తుడిచేవాళ్ళు లేకని కాదు, ఎందుకని మనకి నేర్పించడం కోసం. అక్కడ ఆకులు ఉన్నాయి, తుడవలేదు, గబగబా చీపిరి పట్టుకునేసరికి వెంటనే వచ్చి గబగబా నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని బాబు స్వామివారి చేతిలో తీసుకోపోతే, నీ చీపిరి నువ్వు తెచ్చుకో, నా చీపిరి నువ్వు తీసుకుంటానంటే ఎట్లా? అలా ఇంకొకరికి అది ఇచ్చేసేవారు కాదు. అలాగే వెళ్తూ వెళ్తూ ఆ ఎండు కొమ్మలన్నీ ఏది ఎండు కొమ్మలన్నీ విరుస్తూ ఉండేవారు. చెట్టుకి ఆ ఎండు కొమ్మలు ఎంత బరువు అనిపిస్తాయో పాపం. ఆ ఎండు కొమ్మలు ఆ చెట్లకు ఉంచకూడదు అలాగా, ఎందుకంటే దానికి ఉపయోగం లేదు కదా, దానికి నొప్పి లేకుండా దాన్ని విరిచేస్తే అది దానికి తేలిక పడుతుంది అని వారి వారు విరుస్తూ వెళ్తుండేది. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా గబగబా చేయకపోతే మీది మీరు చేయండి. అంటే ఎన్ని నేర్పించారు మనకి, అది పరమ సుఖదం. కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం. ప్రపంచంలో మనం ఉన్నాం ద్వంద్వంలో, కానీ పరమాత్మ పరమాత్మకి ద్వంద్వం లేదు. ద్వంద్వాతీతం గగన సదృశం. ద్వంద్వాతీతమై గగన సదృశం అంటే ఆకాశము వలె, గగన సదృశం అంటే ఆకాశం అంటే మనకి ఏమీ లేదు, ఖాళీ అనేటువంటిది. ఆకాశం వల్ల అంటే వారి విహారం ఎట్లా ఉంటుందంటే అంత ఆనందంలో ఉంటుంటారు. తత్వమస్యాది లక్ష్యం, తత్వమసి. ఇందాక చెప్పారు కదా, తత్వత్వం ఉన్నంత వరకు దానికి అర్థభావాలు లేవు. అది త్వం నువ్వు, అది నువ్వు, అది నువ్వు, ఏంటది అది నువ్వు ఏంటి, అసలు అది నువ్వుకి ఏం అక్కడ కలపడానికి ఏముంటుంది? లేదు. అందుకని దాన్ని కలిపి చేసేది తత్వం అసి, తత్వం అసి, తత్వం అసి. ఎవరు మనకి నిర్దేశించారు దాన్ని? మన సాధన పటిష్టమై జ్ఞానం అనేటువంటి విచారణలో ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అనుభవానికి వస్తుందో అప్పుడు గురువులు మనకి తత్వం అసి. ఒకసారి మా మేమందరూ ఉన్నప్పుడు పాముగురు హోటల్లో చక్కటి విచారణ స్వామి బోధ చెప్పారు ఈ విషయం మీద. ఎప్పుడు చెప్పాలా అది గుర్తుంది కాబట్టి అక్కడనే స్థానం చెప్తున్నాం, అది కాకుండా చాలా చోట్ల చెప్పారు. తత్వం అసి అని ఏమన్నారు తెలుసా, అది నువ్వు అని కనుక గుర్తించకపోతే మసి అవుతావు అన్నారు. బా అసి కాదు అది, మసి అవుతావు. అందుకని అది అనుభవైక వైద్యమే కానీ మాటల్లో చెప్పుకునేది కాదు. తత్వమస్యాది లక్ష్యం, వారి భావన ఎప్పుడు ఎట్లా, తత్వమస్యాది లక్ష్యం. భావాతీతం త్రిగుణరహితం, ఇది భావన భావాతీతం. ఎందుకంటే ఈ భావనని మనం దాటిపోవాలి. భావన ఉన్నంత వరకు కూడా ఒక భావన మనస్సు భావన ఉంటుంది. మరి నువ్వు కూడా ప్రపంచంలో ఎంతవరకు ఉంటావు, మనసు పనిచేస్తున్నంతసేపు ఉంటావు. నిద్ర పట్టింది, నిద్రపోయావు, నిద్రపోయిన తర్వాత నీ మనసు ఏమైపోయింది, ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, ఎక్కడ తగిలించావా, లేకపోతే పక్క వాళ్ళకి ఏమైనా ఇస్తావా, మనసుని ఎక్కడికి వెళ్ళదు, ఏమైపోతుంది, ఇది కామ్గా నీలోనే ఏ విషయానికి లోను కాకుండా డిటాచ్ అయిపోతుంది నీ బాడీతో. డిటాచ్ అయిపోతుందో ఏమవుతుంది నీకు, నిద్ర బాగా నిద్రపోయాను, ఏం తెలియలేదు, ఏం తెలియలేదు. అట్లా ఎలాగైతే మనకి ఈ ఏది ఈ సుషుప్తి విషయంలో జరుగుతుందో, అలాగే మనము భావన పొందగా పొందగా ఏమవుతుంది, భావనతో ఉన్న భక్తులు దొరికితే చాలని వారు గురుదేవులు. ఆ తర్వాత ఆ భావన తీసుకువెళ్తుంది ఆ తర్వాత స్థితికి. అందుకని అటువంటి భావన పొందితే చాలు. అందుకని భావాతీతం, ఆ భావాతీతమైన స్థితి ఏది, త్రిగుణరహితం. ఆ భావాతీతమైనటువంటి స్థితిలో త్రిగుణాలు లేవు, అక్కడ సత్వరజస్తమో గుణాలు లేవు. ఎక్కడ మనసు పనిచేస్తుంది, అక్కడ మనసు ఉంటేనే గుణాలు వస్తుంది, త్రిగుణరహితం. అటువంటి స్వామికి మనం సద్గురుం తం తం సద్గురుం నమామి, అటువంటి సద్గురుదేవులకి నేను నమస్కరిస్తున్నాను. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. ఏకం నిత్యం, ఎంతమంది ఉన్నారు పిలుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది ఉంటారండి? అంటే ఇంట్లో చాలామంది దేవుళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఎంతమంది దేవుళ్ళ మీద నిలిస్తే నీ మనసు నిలబడుతుంది? దేవుళ్ళు పెట్టుకుంటావు ఇప్పుడు, రామచంద్ర ప్రభు ఉన్నాడు, సీతారాముల పరివారం ఉంది, రాధాకృష్ణులు ఉన్నారు ఏమండి, అలాగే నాగేంద్ర స్వామి ఉన్నాడు, అలాగే నవగ్రహాలు ఉన్నాయి, రామలింగేశ్వర స్వామి ఉన్నాడు, కాళీమాత ఉన్నది, ఇంతమంది దేవుళ్ళే. కానీ మనస్సు నిలకడగా నిలపాలి అనుకున్నప్పుడు ఇంతమంది దేవుళ్ళని తలుస్తూ ఉంటే ఎక్కడుంటుంది, నువ్వు ఆశ్రమంలో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటావు అంతే. మధ్యలో నీకు ఎవరు కలిశారో కూడా మధ్యలో కలుస్తూ ఉంటుంది మనసుకి. అలా కాకుండా ఏకాగ్రత, ఏది ఒకే దేవుడి మీద మనస్సు నిలిచింది. అందుకని మనకి ఆ దైవత్వం గురించి, ఆ దేవుళ్ళ గురించి, ఆ దైవత్వంలో ఏముందో అనేటువంటి దివ్యమైనటువంటి స్థితిని మనకి గుర్తింపజేసిన వాడెవరు, గురుదేవులు. అంటే గొప్ప దేవుడు ఆయన. అటువంటి గురుదేవులు ఎందు మనస్సు నిలిచింది, ఆ దేవతలందరూ ఇందులోనే ఉన్నారు. లేదు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నాం, రాముడి మనసులో నిలుపుకున్నాం, నా ప్రభు అక్కడ ఆ రామచంద్ర ప్రభువులో ఉన్నాడు. క్షేత్రజ్ఞ దర్శనం చేసావా అంటుండేవారు గురుదేవులు క్షేత్రాలని తీసుకెళ్ళినప్పుడు. ఏ క్షేత్రానికన్నా వెళ్ళి దర్శనాలను చేయించినప్పుడు నువ్వేం దర్శించొచ్చావు అక్కడ అని అడిగి క్షేత్రజ్ఞ దర్శనం చేసావా లేదా. అంటే ఏంటి, క్షేత్రజ్ఞులు ఎవరు అక్కడ, నీ క్షేత్రజ్ఞుడు ఎవరు, నీ హృదయ క్షేత్రంలో ఉన్న ఏది ఆ దైవ ఆరాధన, ఏది ఆ దైవము అక్కడ ఉందా లేదా, ప్రకాశిస్తోందా లేదా. అందుకని ఒక్క దేవుడి మీద మనసు నిలిచినప్పుడు అన్ని దేవుళ్ళు కాదని తీసే కల, అందరి దైవత్వము కూడా అందులోనే ఉన్నది. రూపభేదమే తప్ప, నామభేదమే తప్ప, దైవత్వం అనేటువంటిది దివ్యమైనటువంటి స్థితి ఒక్కటే ఉన్నది. అక్కడ ముందు అలవరుచుకుంటే తిరిగి వచ్చి ఇంతమంది చైతన్య స్వరూపులైనటువంటి దేవుళ్ళలో మన ప్రభువును మనం దర్శించగలుగుతాం. ఇప్పుడు ఈ దేవుళ్ళలో ఎవరు ఉన్నారు, మా ప్రసాదరావు గారు, మా గురు సోదరులు దాని మీద ఒక బుర్ర హరికథ కూడా చెప్పారు. ఈ దేవుళ్ళంట ఇన్ని గుళ్ళు, ఇన్ని గుళ్ళల్లో ఒకే ఒక దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు ఏ గుళ్ళో దేవుడు ఎక్కువ, ఏ గుళ్ళో దేవుడు తక్కువ, అందరిలో ఉన్న దేవుడు ఒక్కడే ఉంటే ఎక్కువ తక్కువలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కువ తక్కువలు ఎక్కడి నుంచి రాలా, చాలా ఉన్నాయి అనేక గుళ్ళు. ఇవన్నీ కూడా భక్తులనేటువంటి గుళ్ళల్లో భగవంతుడు అనేటువంటి వాడు ప్రకాశిస్తున్నాడు అని మనకి హరికథ చెప్పారు. మన గురు సోదరులు చెయ్యని పని అంటూ ఏం లేదు, అన్ని భగవత్పరమైనటువంటి మనకి ఏం కావాలో ఎస్సెన్స్లన్నీ మనకు అలా. అందుకని అడిగినటువంటిది మనం ఎప్పుడు విచారణ, దాని గురించి విచారణ చేసుకున్నాం. ఏకం అది ఎప్పుడు ఎటువంటిది? నిత్యం. ఏకం నిత్యం విమలం అచలం. మలం లేనటువంటిది అక్కడ అచలమైనటువంటిది, కదలకుండా ఉన్నది. మరి కదలకుండా ఉండడం అంటే అంతటా సర్వవ్యాపకంగా ఉండి ఒకటే ఉన్నప్పటికీ దాని కదలికలు ఎక్కడి నుంచి వస్తాయి? కదలటానికి ఆస్కారం లేదు. ఏకం అచలం విమలం అచలం సర్వధీ. ఈ సర్వమునకు ధీ సాక్ బుద్ధి ఏది? సర్వధీ. మనకింతని గుర్తింప చేస్తున్న మన జీవితానికి ధీ, మన బుద్ధికి సాక్షిభూతం. మళ్ళీ వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? నీలోనే ఉన్నాను అని. మళ్ళీ అక్కడ సర్వధీ సాక్షిభూతం, మన బుద్ధిలోనే ఆ విధంగా ప్రకాశించేటువంటి స్వరూపమే సర్వధీ సాక్షిభూతం. ఇప్పుడు ఇది సాక్షి ఎలా చూస్తున్నాం? అందరినీ చూస్తూ ఇందులో ఉన్న దైవత్వాన్ని మాత్రమే మనం గుర్తించామనుకోండి, సాక్షితనం. ఇది మనం చెప్పాడు కదా అబ్బాయి, ఇది ఒక్క సినిమా రెండు సినిమాలేంటి, బోల్డని సినిమాలు చూడవచ్చు మనం ప్రపంచాన్ని చూస్తే. అంటే ప్రపంచంతో నేను మిళితమైపోతే, కలిసి ఉంటే సినిమా కనిపించదు, కానీ దానికి భిన్నంగా ఉండి దాన్ని, ఇదంతా నీ యొక్క చిత్ర వైచిత్ర్యాలే కదా ప్రభు అనేటువంటి దృష్టితో చూస్తే ఏమవుతుంది? ఇదంతా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందాక మన గురు సోదరులు ఏం చెప్పారు? మహావాక్యాల గురించి చెప్పారు. అవి చెప్పి అందరికీ రావాలన్నారు కదా. ఈ దక్షిణామూర్తి స్తోత్రం కూడా అందరికీ రావాల్సిందే. పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే, మన పెద్దవాళ్ళందరూ చల్లాయమ్మ గారు, మన బడాలి మామ వీళ్ళందరూ ప్రొద్దుటిపూట కూర్చుని గుండువల్లో అక్కడ బాబుజీ ఇంకా ఉపన్యాసానికి రాకముందు, అప్పటి కాలంలో ఇవన్నీ ఎకరు పెడుతుండేవాళ్ళు. దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, మహావాక్య అది బోధ, సద్గురు స్తుతి, శ్రీ సమంచితం అవ్యయం, ఇవన్నీ మనకు కూడా. అందుకనే ఒక పూజ జరుగుతుంది అంటే ఆ ముందు చదవమంటాం. ఒకటి అవుతుందో రెండో అవుతుందో లేదో ఇక్కడ అయిపోతుంది, నమస్కారాలు అయిపోయేసరికి మనం క్రియలోకి వెళ్ళిపోతున్నాం. కానీ అది రోజు పెట్టుకుంటే ఒత్తనే పాడుకోవటం కాదు, దాని గురించి తెలుసుకొని అది మన స్వరూపం అని గుర్తిస్తే అప్పుడు దాని అనుభూతి మనకి మిగిలిపోతుంది. విశ్వం దర్పణ దృశ్యం, విశ్వమంతా ఒక అద్దం పెట్టాం, మొత్తం ఈ ప్రపంచమంతా అద్దంలో అంత పెద్దగా ఉన్నటువంటిది చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత ప్రపంచము నేను చూసేసరికి ఏమవుతుంది నా మనసు మీద ముద్ర? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఎక్కడ? నిజ అంతర్గతం. కన్ను తెలిసేసరికి మనం మనిషి ఇన్ని కేజీలు ఉన్నాం కదా, భగవంతుడు చూసేటువంటి ఏది, చూడడానికి పెట్టిన ఇంద్రియం అంత ఎంత చిన్నదండి? ఎంత చిన్నది? ఒక ఇంత చిన్నది మన ఇంత స్థూల దేహంలో. ఆ ఇంత చిన్నదిలో అంతా పనిచేయటలా, అంతలోనూ మళ్ళా మధ్యలో ఒక నల్లగుడ్డు, ఆ నల్లగుడ్డు కూడా అంతా పనిచేయట్లా, నల్లగుడ్డులో ఒక ఏది, ఒక పెసరగించంత, మళ్ళా పెసరగించంత దానంతా అదేం పనిచేయదు. దాని నుంచి ఒక విజన్ అనేటువంటి ఒక నరం బ్రెయిన్కి అటాచ్ చేశాడు. అబ్బా భగవంతుడి సృష్టి, ఇది భగవంతుడి సృష్టి. ఆ భగవంతుడి సృష్టితో మనం అసలు ఏదైనా చూడడం ఆలస్యం, అది బ్రెయిన్కి వెళ్ళి అది ఇది ఫలానా, దాని ముందు చరిత్ర, వెనక చరిత్ర, ఇంకా ముందు జరగబోయే చరిత్ర, ఇవన్నీ సృష్టించేస్తుందండి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజ అంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయ. ఆత్మని పశ్యన్ మాయయ, మాయ చేత పశ్యన్ ఆత్మని మాయయ బహిరివోద్భూతం. ఒక భూతంలాగా కనిపిస్తుంది మనకి, మన మనసులోకి ఇంత చిన్నగా వెళ్ళి దానిని చక్కగా అర్థం చేసుకోవడం మానేసి ఇదంతా ఏదో భూతంలాగా కనిపిస్తోంది అని హెచ్చరిక చేస్తున్నాను మన గురువులు. నువ్వే చూసి భయపడుతున్నావు, నువ్వే చూసి ఈర్ష్యాద్వేషాలు తెచ్చుకుంటున్నావు, నువ్వే చూసి కామక్రోధాదులకు లోపడుతున్నావు, నువ్వే సత్వరజస్తమో గుణాల్లో మునిగిపోతున్నావు, భూతమైపోతుంది. అందుకని యథానిద్రయ, ఎలాగైతే అది నిద్రలో నిద్రలో స్వప్నాన్ని కన్నట్టుగా, అలాగే ప్రపంచమంతా ఒక ధడుకు వెలుగులతో కనిపిస్తోంది, మళ్ళీ కొంతసేపటికి మాయమైపోతుంది. సాక్షాత్కృతే ప్రబోధ సమయే, స్వామి ప్రబోధన చేసేటువంటి సమయంలో దీని యొక్క సాక్షాత్కారం అంతా కూడా అక్కడ మాయ గడగడా వణుకుతూ నిలబడుతుంది. అక్కడ సాక్షాత్కారం, సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఎవరికి వాళ్ళకే, మళ్ళీ ఒకరికి కలిగిన అనుభూతి ఇంకొకరికి కలగదు, ఎవరి అనుభూతి వారికే కలుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి, అంటే మన మనోవైకల్యాన్ని బట్టి, మన మనసుకున్నటువంటి తత్వాన్ని బట్టి అక్కడ బోధ కూడా వారి వారికి అలా అర్థమవుతుంది. ఇంత బోధని మనకు అందించేటువంటి గురువులు ఉన్నారే. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే ఎవరు? ఎంతకీ ఆయన అక్కడ వేరుగా ఉన్నాడా? లేదు, ఈశ్వరుడే అక్కడ. ఏది ఏది అని చెప్పి శనక సనందనాథులు ఆత్మవస్తువుని గురించి గుర్తించడానికి వెళితే వాళ్ళంతా వెతికి వెతికి వస్తుంటే వాళ్ళని అనుగ్రహించడం కోసము ఈశ్వరుడే. ఎందుకంటే వాళ్ళు వెళితే అక్కడ ఏది, కైలాసం వెళ్తే గౌరీ మనోహరుడుగా ఉన్నాడు, వైకుంఠం వెళ్తే లక్ష్మీ మనోహరుడుగా ఉన్నాడు, మరి సత్యలోకం వెళ్తే వాణి మనోహరుడుగా ఉన్నాడు. ఏమిటి ఇక్కడ కూడా ఇలాగా అనుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళు తిరోగమనం అయ్యి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని వస్తూ ఉంటే అప్పుడు ఆ శివుడే పరాత్పరుడే, అయ్యో మనం చెప్పకపోతే ఎట్లా కాని దక్షిణ వైపుకి తిరిగి ఆ శివుడే తపస్సు చేస్తూ ఇటువైపుకి తిరిగి తపస్సు చేస్తూ ఉన్నాడట. ఉండేసరికి అప్పుడు చిన్న ముద్ర ధరించి అప్పుడు వాళ్ళకి వెంటనే హా ఈ స్వామి మనని తరింపచేస్తాడు అని ఆశ్రయిస్తే వారికి ఏ విధంగా బోధ చేశాడు ఆయన దక్షిణామూర్తి? మౌనవ్యాఖ్య, మౌనవ్యాఖ్యతోనే చిన్ముద్ర. అక్కడ ఏది, ఇది జీవుడు, ఇది పరమాత్మ, ఈ మూడు అనేటువంటి త్రిపుటిని అంటే సత్వరజస్తమో గుణాల్ని వేరుగా త్యజించి ఎవరైతే ఈ జీవత్వాన్ని ఈశ్వరత్వంలో పరమాత్మలో ఐక్యత చెందుతారో ఇదే మీకు ముద్ర అని ప్రసాదించారు. వెంటనే వారికి ఆత్మజ్ఞానం వచ్చింది. వాళ్ళు గంటలు గంటలు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు అక్కడ కూర్చుని బోధింపబడలా, ఎందుకంటే ఆ హృదయం అటువంటిది కాబట్టి వారందరూ కూడా అటువంటి స్థితిలో నిలిచిపోయారు. వాళ్ళందరూ కూడా అట్లా ప్రసాదించాడు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి దేవుడు ప్రసాదించిన బోధని మనకి విపులంగా అర్థమవడం కోసం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మళ్ళా దక్షిణామూర్తి స్తోత్రంగా మనకి ప్రసాదించారు. ఎంతమంది ఈ సృష్టిని బాగు చేయాలని ఎన్ని రకాలుగా మనకి ఎన్ని విధాలుగా మనకి తత్వాన్ని బోధ చేస్తున్నారో. ఇంతకీ ఆకలి ఎవరికి ఉండాలి? పిండి వంటలు చాలా ఉంటాయి, అదేదో గృహస్థ పిండి వంట ఏదో అంటారు కదా, ఏదో అమ్ముతారు స్వగృహ పిండి వంటలు. ఆయన వండు కూర్చుంటే సరిపోతుందా? కొనేవాళ్ళు వస్తే కదా ఆ షాపులో ఖాళీ అయ్యేది. అంటే ఆకలి ఉండాలి, అది కొనుక్కోవాలని ఉండాలి కదా. అలాగే ఆకలేసిన వాడికే పదార్థం యొక్క విలువ ఎలా తెలుస్తుందో ఇక్కడ కూడా తరించాలి అనేటువంటి ఆవేదన ఏ సాధకుడికైతే కలుగుతుందో వాడికి బ్రహ్మ విద్య అనేటువంటిది కూడా ఎంత ఆవేదన ఉంటుందో అంత ఆనందంగా ఆస్వాదన ఉంటుంది అక్కడ. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని మనకి గురువులు మనకి ప్రసాదించాలని గురువులు ప్రార్థించుకుంటున్నాం. కాబట్టి మన గురుదేవులు అటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపులు అనుకుని బ్రహ్మజ్ఞాని ఎటువంటి వాడు? చేయునదంతయు మంచియే. బ్రహ్మజ్ఞానిని సుఫల ఫలము అంటే ఆత్మఫలము వారిది. బ్రహ్మజ్ఞాని ఏమని వర్ణించగలం అక్కడ? బ్రహ్మజ్ఞాని సదాసదా జాగరూకుడు. ఎందుకు ఇది మాత్రం అనిపిస్తుంది? వారే అంత సదాసదా జాగరూకత కలిగి ఉంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి. ఏమండి చెప్పొస్తుందా పోయే కాలం? చెప్పిరాదు, ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఆ పోయే కాలం వచ్చే లోపల ఉన్నటువంటి స్థితిని, ఉన్నటువంటి అసలైనటువంటి శాశ్వతమైనటువంటి వస్తువును మనం తాని అనేటువంటి విషయానికి మనం గుర్తించాలి అక్కడ. అందుకని బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము, బ్రహ్మజ్ఞాని సదా సదా జాగరూకుడు, బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగి. బా, అందుకని తీసుకొచ్చి తీసుకొచ్చి చివర పెట్టుంటాడు. ఎందుకంటే ఇటు నుంచి అటు వెళ్ళాలి మనం. అహంకార త్యాగం నుంచి లోపలికి వెళ్తే కానీ అది మనకి గుర్తింపబడదు. అహంకార త్యాగం అంటే అంత తేలిక, లోపల వాడు లేచి కూస్తుంటూ ఉంటాడు. అందుకని అటువంటి అహంకారాన్ని త్యాగం చేసిన వాడే బ్రహ్మజ్ఞాని. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, అసలు తలుచుకోవాలి, దాని గురించి మన అనుభూతిని పొందాలి. ఉన్న మానవ జన్మ అందుకొచ్చింది కానీ తినడానికి, త్రాగడానికి, నిద్రపోవడానికి కాదు అని మహాత్ములు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి మనకి భగవానుడు కూడా మనం ఈ ఏది ఒక బ్రహ్మజ్ఞానం అనేటువంటి దీనిలో పడేసి, ఇది కూడా ప్రపంచంలోదే సుమా, ప్రపంచానికి భిన్నమేం కాదు ఆశ్రమం అంటే అని చెప్పి ఏం చెప్పారు, ఎవరు ఎంత పొందగలిగితే అంత ఆనంద మకరంధ్రాలు దొరుకుతాయి. ఎందుకంటే పుట్టినీళ్ళు మహాత్ముల సన్నిధి. గంగ ఎక్కడ ఉద్భవించిందో అక్కడికి వెళితే గంగోత్రి, వెళితే గంగ అబ్బా పుట్టింది అని అంత చలిలో కూడా మనం స్నానం చేస్తున్నాం అక్కడికి వెళ్ళి, ఒకవైపు చలిగా ఉన్నా కూడా, ఎందుకని గంగ ఉద్భవించింది అని. అలాగే ఈ బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉద్భవించిందంటే మహాత్ముల యొక్క వాక్కులలో, సన్నిధిలో. కాబట్టి ఆ సన్నిధి మనకి దొరికింది. మనం ఇది కూడా ప్రపంచంలోదే అయినప్పటికీ ఏరుకునేటువంటి హృదయాన్ని బట్టి అది అందుతుంది మనకి. దాని యందు మనం నిజ జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓం. మనకి మళ్ళీ ఇవాళ మారిపోయండి, నిన్న ఇంకొకళ్ళని చూసాం కదా, నిన్న ఒక 5 మందినో 4 మందినో చూసాం మనం. ఇవాళ మళ్ళీ మారిపోయారు అవన్నీ, వారందరూ బై చెప్పేసి వెళ్ళిపోయారు మనతో. మీరు ఇంకా ఉండండి, మేము వెళ్ళొస్తామని బై చెప్పేశారు మనకి. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళింది అది? దేహం ఇక్కడే పడిపోయింది, దేహం ఇక్కడే పడిపోయింది పదది ఇక్కడ. కానీ దేహం ఉండగానే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని చెప్పుకున్నాం. అంటే మరి ఇక్కడ పడిపోయిన దేహం ఎవరిది కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతాం మనం? అంటే లోపల ఉన్న చైతన్యము అది ఎప్పుడూ చైతన్యమే, అది ప్రాణరూపంలో ఉన్నంతసేపు ఇది ఉన్నాడు ఉన్నాడు ఉన్నది అనేటువంటి ఇది మనకి ఈ ప్రపంచంలో తిరుగుతోంది. లేదు మరి అది ఎప్పుడైతే దాని నుంచి విడిపోయిందో ఇక అదిక ఉండడానికి వీలు లేదు దానికి, అది నీక. అందుకని అట్లాగా మనకి చిన్నారి గారు, మరి చూడండి పాపం మనం ఎంత ఇప్పుడు ఎంత మిస్ అయిపోతున్నామో ఆ ముక్తాయింపులకి, ఆ వాయిద్యానికి. మొన్నటి వరకు వచ్చాడండి ఆయన, మొన్నటి వరకు వచ్చి ఏమాత్రం ఓపిక లేకపోయినా ఇవాళ ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను సాయి, కొంచెం అమ్మతో చెప్తావా అంటుండేవాడు పాపం. ప్రార్థనకి రాకపోతే తెల్లవారుజాము లేచి ప్రార్థనకు వస్తుండేవాడు. బ్రహ్మాండమైన షుగరు, ఒక బాగా షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆయన దగ్గర చాలా కాలం నుంచి. దానిలో ఒక వేలు కూడా తీసేయడం జరిగింది. అయినా గురుదేవుల అనుగ్రహం, మళ్ళా ఆ అవయవాలన్నీ బాగు చేసుకున్నారు మళ్ళా. కానీ పాపం ఎప్పుడు ఈ భజన సంకీర్తన ఏదో తన జీవితం, మన ఆశ్రితాశ్రయంలో ఉండేవాడు. మరి ఎక్కడో చోట ఒంటరిగా ఉన్నప్పుడు ఉండాలి కదా, ఉండి ఆ జీవితాన్ని చక్కగా అనుకోకుండా తిరుగుతూ తిరుగుతూనే ఎక్కువ తీసుకుని అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలా పాపం, తీసుకుంటూ తీసుకుంటూనే అనుకోకుండా మరి ఊహించకుండా జమ్ వెళ్ళిపోయాడు అంతే. పిలిచేశాను వెళ్ళిపోతున్నాను అన్నాడు అంతే, వెళ్ళిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు, ఆ వెళ్ళిపోయింది ఏంటి అసలు? అంటే ఫోటోలో ఉంటాడా? ఫోటోలో మనం ఆ రూపాన్ని చూసాం కాబట్టి అది గుర్తు, రికగ్నైజేషన్ అంతే, గుర్తింపు, చిన్నారి అంటే ఇలా ఉంటాడు అని. ఇప్పుడు నేను కొంతసేపు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టకపోతే అది ఎవరు 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 అనుకుంటే వచ్చింది, ఎప్పుడు ఫోటో చూడలేదు కదా ఇంతవరకు, ఇదే చూడటం ఫోటోని. అందుకని మనిషినే చూసాం కానీ ఫోటో ఎప్పుడు చూడలే, ఎప్పుడు పెద్ద ఫోటోల్లో కూడా లేడా మనిషి. అందుకని చూసేసరికి ఓహో, అందుకని ఇప్పుడు ఏమైపోయాడు, చిన్నగా అయిపోయాడు. చిన్నారి ఏమైపోయాడు, సూక్ష్మమైపోయాడు. సూక్ష్మమైపోయి భగవంతుడిలో లయించిపోయాడు, పెద్దగా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు భగవంతుడు ఎంత పెద్ద విశాలుడంటే అందులోనే ఉన్నాడు. ఎంత చిన్నవాడంటే నువ్వు పెట్టుకున్న చిన్న ఉంగరంలో కూడా ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఆ ఆత్మస్వరూపం కూడా అక్కడ అందరిలో ఉంటూ ఉంటుంది. అలాగే ఆ అమ్మ ఆయన పక్కామే మన ఈయన మన మనోహరి గారి భార్య ఆవిడ జయప్రద, ఆ అమ్మ కూడా అంతే. ఆవిడ మనకి మా బాబును కూడా బాగా పరిచయం కూడా లేదు బాబుకి, బాబు అవతార సమయంలో. కానీ ఎంత భక్తి అంటే బాబు అమ్మ అంటే ఎంత భక్తో ఆవిడ మళ్ళా మాట్లాడితే మొత్తం మా తెలంగాణకి వడిబియ్యాన్ని అలవాటు చేసింది ఆవిడే. అమ్మకి వడిబియ్యంతో వడిబియ్యం పోయడం మొదలుపెట్టింది, మొత్తం తెలంగాణ వాళ్ళంతా మొదలుపెట్టారు. ఇప్పుడు అది వడిబియ్యం దగ్గర నుంచి వాళ్ళు వడిబియ్యం పోస్తారు. అలాగే వాళ్ళ అత్త మొత్తం ఈ మా మనోహరను జయప్రద పెద్దవాళ్ళు ఆ ఇంటికి మొత్తం ఇంటిళ్ళ పాది సంసారాన్ని వాళ్ళు కడతే, అంటే అందరి ఇళ్ళకి పెళ్ళిళ్ళు చేయటాలు, చదివించడాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, ఇళ్ళకి పంపించడాలు, వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు చూడాలు అన్నీ చేశారు వీళ్ళిద్దరు చేసి. మళ్ళా ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, కొడుకు మాత్రం ఒక్కడే, ఇద్దరు కూతుళ్ళు వాళ్ళకి. అంటే ఇక్కడ చెప్పుకోవడం ఏంటంటే ఆ కొడుకు ఒక్కడే ఉన్నా కూడా ఆ అమ్మ పాప అనారోగ్యంతో ఉండి నేనున్నా మీకు చేసి పెట్టలేను, ఆశ్రమంలో సేవ చేయటం కష్టమని ఆశ్రమం మన హైదరాబాద్ ఆశ్రమంలో జగదీశ్వరుని మనోహర్ గారిని నేను వాళ్లే గట్టిగా మళ్ళా మాట్లాడితే జగదీశ్వరే నేను బ్రతకుండగా ఆశ్రమం కడతారా లేదా, మీరు ఎన్నాళ్ళని ఈ పాతాశ్రమంలో మీరు గడిపిస్తున్నారు మీరు అంటే అది ఇప్పట్లాగా ఉండదయ్యా, కడితే చాలా బంధన వస్తుంది, ఉన్నదానితో ఏదో భగవంతుడు ఇచ్చాడు కదా ఇలా గడుపుకుపోదాం మనం అంటే, లేదు మీరు కట్టాల్సిందే మేము చూడాల్సిందే అని చాలా పట్టుపట్టాడు. పట్టుపడితే సరే అది రూపాంతరం చెందింది గురుదేవుల అనుగ్రహం, అన్నీ చేసుకుంది. చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే నెలకొకళ్ళు సేవ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మరి కిందటి నెల వాళ్ళేమో కిందటి నెలలో ఎవరు వచ్చారో వెళ్ళారో చూస్తారు, మళ్ళా వాళ్ళకి మళ్ళీ వాళ్ళే తెలుస్తారని కానీ కిందటి నెలలో ఎవరు వచ్చారో వెళ్ళారో వీళ్ళకి తెలీదు. మరి ఎట్లా ఆశ్రమ బాధ్యతలు అని అప్పుడు ఈ పెద్ద తలకాయలు రెండింటిని జగదీశ్వరుని మనోహరిని ఏమయ్యా ఆశ్రమం కట్టుకున్నాం మరి వదిలిపెడితే ఎలా కుదురుతుంది, మీ ఇద్దరు ఉండి మీరు ఇక్కడే ఉండండి వచ్చిపోయే వాళ్ళ ఆరా మీకు తెలుస్తుంది అంటే పాపం వాళ్ళిద్దరూ ఉన్నారు. కొన్నాళ్ళు ఉన్న తర్వాత అసలు అడిగిన మనిషి ఇప్పుడు లేడు, ఇంటికి వెళ్ళిపోయాడు వాళ్ళ సొంత ఇంటికి. ఎందుకని అనారోగ్య కారణం చెప్తా, ఆయనకు ఆరోగ్యం బాగోక నీకు ఒంట్లో బాగోలేదు, కాస్త హాస్పిటల్కి దగ్గరగా ఉండాలి, ఇక్కడున్నా ఉంటుంది కొన్ని అక్కడ నా వాళ్ళు అనే కొంచెం ఈ బంధువులు వాళ్ళు కాస్త తీసుకువెళ్ళటం తీసుకురావడం ఏదో సంథింగ్, ఎందుకంటే ఉన్న పిల్లలు అమెరికాలో వెళ్ళిపోతారు కదా మరి ఇక్కడ ఉన్న చూసుకోరు కదా, అందుకని వాళ్ళకి అది తప్పలే. ఆయన కాస్త ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ మా జయప్రద అమ్మ నాకు ఎలాగో అనారోగ్యంగా ఉంది, నేను ఇక్కడ ఉండి తట్టుకోవటం కష్టం కాబట్టి నేను పిల్లవాడి దగ్గర ఉంటాను, నాకు బాగోలేదు కాబట్టి మీరు ఆశ్రమ సేవ చేయండి అని, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నదనుకోండి, మన మనోహర్ ఇప్పుడు ఆశ్రమంలో అందరికీ పరిచయం అయ్యేవాడు కాదు. అలాగా మనోహరిని దైవ సేవలో వదిలిపెట్టి అమ్మ ఏం చెప్పింది, అమ్మ ఎలాగంది అని మళ్ళా ఈయంతో మళ్ళా మాట్లాడుతూ అమ్మ అమ్మ అనుకుంటూ బాబుని తలుచుకుంటూ ఆవిడ పాపం కొన్నాళ్ళు కొంచెం వ్యాధితో కొన్నాళ్ళు బాధపడ్డారు, బాధపడినా కూడా చక్కగా భర్త దగ్గరికి మరి ఇక్కడ ధర్మం ఉంది కదా ఆ సమయంలో, అందుకని మనోహరును కొంచెం మనోహర్ కూడా దగ్గర ఉన్నాడు. ఉండగా బాబు స్మరణ చేస్తూ ఇద్దరికీ సంతృప్తి, ఎందుకంటే అక్కడ సేవ చేసేవాడికి తృప్తి కలిగించాలిగా భగవంతుడు, ఆ వెళ్ళిపోయే అమ్మకు కూడా మంచి మార్గాన్ని చూపించాలి కాబట్టి, అందుకని బాబు 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 అనుకుంటూ మధ్య మధ్యలో నేను ఫోన్ మాట్లాడుతూ మెల్లగా ఆవిడ కూడా ఇంకా ఎన్నాళ్ళు పడతారు నాతోనూ ఈ దేహంతోనూ అని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే నీకు చాలు ఇంకా నీ కర్మ పూర్తి అయిపోయింది వచ్చే అని తీసుకెళ్ళిపోయాడు. అందుకని ఆ అమ్మ కూడా ఏమండి మీరు ఉండండి మీరుండి సేవ చేసుకోండి నేను వెళ్ళొస్తానులే, అమ్మ ఉంది కాబట్టి అమ్మకి మీరు సేవ చేసుకోండి అని మళ్ళా మనోహరం వదిలిపెట్టింది. అలాగా ఆ అమ్మ కూడా ఏది భగవత్ సాన్నిధ్యాన్ని పొందారు. అలాగే ఆ పైన మనకి ఎప్పుడు ఏ పండుగ వచ్చినా వస్తూ పోతుండేవాడు. డబ్బులు ఉన్నాయో లేవో చూసుకునేవాడు కాదు, గుమస్తా ఉద్యోగం చేసుకునేవాడు మా పరశురామయ్య. పాపం ఈ మరి ఈ కరోనా రోజుల్లో పాపం వ్యాధితో పాపం వెళ్ళి నాతో ఫోన్ కూడా కానీ సరిగ్గా పాపం మాట్లాడి మాట్లాడకుండా మాట్లాడాడు. అక్కడికి పాపం అక్కడ మరి పరిస్థితులు అప్పుడు అలాగున్నాయి చాలా ఎక్కువగా రావడం చేత కారణం ఏదో ఉంటుందిలేండి. ఈ దేహానికి ఒక వ్యాధి కారణమవుతుంది, ఇది వెళ్ళిపోవాలంటే ఏదో కారణం లేకపోతే బొంద వెళ్ళదంటారు కదా, బొంది వెళ్ళదంటారు కదా. అలాగే పాపం అలా వెళ్ళి వెళ్ళి ఆఖరిన పాపం వాళ్ళ భార్యతో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. అంతలో అనుకోకుండా ఇక హాస్పిటల్లో ఉండడం కదా, అలాగా బాబు ఇక చాలు అనుకున్నారు. మరి బాబు బాబు స్మరణే ఎంతసేపు, ఎప్పుడు అభిషేకం కట్టుకునేవాడు ఇక్కడ. ఎంత ఉన్నదని కట్టుకోవడం కాదు పాపం, తనకు గుమస్తా ఉద్యోగం కానీ అభిషేకం అన్నా జరిపించండి నాకు ఒంట్లో బాగోలేదు అనుకుంటూ అలా చేస్తుండేవాడు అన్నమాట. అలా అనుకోకుండా చాలా అంతకుముందు శరీరానికి అనారోగ్యాలు వచ్చున్నాయి కొన్ని, అయినప్పటికీ కూడా మోకాలు కూడా ఆపరేషన్ చేయాలేమో అనుకున్నాము. అవన్నీ జరగక ముందే మధ్యలో ఇది తోడుకెళ్ళింది, ఏది కరోనా అనేటువంటిది జారి తీసుకెళ్ళింది. పాపం పరశురామయ్య కూడా అట్లాగా భగవంతుడి బాబుజీ మహారాజుని పొందారు. అలాగే ఆ తర్వాత డిఏజీ గారి తండ్రి ఆయన పెరసీరామూర్తి గారు మనకి, ఆయన పెద్ద ఆయన చాలా వయసులో, మరి ఇక్కడే అనుకోకుండా వారి డిఏజీ గారి డిఏజీ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు పాపం ఆయన. అలాగే డిఏజీ గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వస్తే ఆయన కూడా వచ్చాడు ఆయన వెంట. వచ్చి మరి ఇక్కడే ఉంటూ ఆయన బోళ్ళని లక్షల కోట్లు రామనామాన్ని రాశారు ఆయన, రామభక్తులు ఆయన. అయితే అంటే సహజంగా ఇదేనండి, రూపాన్ని చూసి అనుకోవటం అంటే ఇదే. ఆయన బాగా రామకోటి రాశాడు కాబట్టి నేను రామభక్తుడు అంటున్నాను, అంటే శివభక్తుడు కాదా? ఆయన మరి ఇక్కడికి వచ్చి విభూతి పెట్టుకునేవాడు, వస్తే మొత్తం దేవతలందరినీ దర్శనం చేసుకెళ్ళేవాడు. ఆయన డిఏజీ గారు కదా, ఆ డిఏజీ గారు వెనకాలన్న అన్నము వెనకాల ఉన్నటువంటి అది సైన్యం ఉండేది కదా, ఆ సైన్యం ఈయన వెనకాల వచ్చేది. ఈయన రోజు గబగబా వచ్చేసి స్నానం చేయగానే వచ్చేసి మొత్తం దేవతలన్నీ దర్శనం చేసుకొని గుడికి కూడా మూడుసార్లు ప్రదక్షిణ, ఆ గుడికి కూడా మూడు ప్రదక్షిణాలు చేసేసి నమస్కారం పెట్టేసుకొని కాస్త తీర్థాలు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. గప్చిప్ ఎవరిని పలకరించేవాడు కదా ఆయన, చాలా పెద్ద మనిషి పాపం. అలాంటి ఆయన పాపం మరి ఏమిటి పాపం, ఏంటి పుణ్యం, ఆయన పుణ్యం అది. పెద్ద వయసు వచ్చింది, కొంచెం ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, మంచాన్ని పట్టారు. మరి అలాగే మరి ఆఖరిన కూడా వారు ఫేస్ టైంలో మాట్లాడడం జరిగింది ఆయనతో. ఫేస్ టైంలో మాట్లాడుతుంటే అప్పుడు ఆయనకి విసుకొచ్చింది, ఆయన వ్యాధితో ఉండటం చేత ఇంకా విసుకొచ్చి నేను తాగునని భీష్మించుకున్నాడు ఆయన. వెంటనే వీళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఇది తాగటం లేదు, తినడం లేదు, ఏం తీసుకోవటం లేదు అని. ఏం లేదు, ఫేస్ టైంలో వెళ్ళి బాబాయ్ మరి నువ్వు రాముడికి ఇంకా ఈ దేహం కావాల్సి వచ్చింది, రాముడు ఇంకా ఈ దేహాన్ని అలా అట్టే పెట్టుకుంటున్నాడు, రాముడికి మరి నువ్వు కాస్త ఏమైనా తాగించవా, నువ్వు తాగితేనే తీసుకుంటాట లోపల, మరి కొంచెం ఏది తాగుతావా లేదా అని మెల్లగా బతిమాలి రామనామం చెప్పుకుంటూ ఏం కాస్త ఇస్తుంటే వాళ్ళు అక్కడ ఇస్తూ ఉంటే మెల్లగా కుటకలేసి కాఫీ కాస్త అన్నప్రాసన దాకా వచ్చాడు. వచ్చి మెల్లగా ఇంకా అయిపోయింది, కర్మ తీరిపోయింది, ఎందుకంటే కర్మబద్ధమైనటువంటిది ఇది, సుఖ ప్రారంభ గ్రహచార బండి అంటుండేవారు బాబుజీ. అందుకని వారు కూడా బాబుజీలో లయించిపోయారు. ఇక అది ఎలా ఉండగా ఇక ఈయన కట్టమూరు ఆయన పాపం మహాభక్తులు వాళ్ళందరూ కూడా మనకి ఇబ్బోళ్ళని వచ్చి సేవలు చేస్తూ ఉంటారు. మనకి ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళే, చక్కగా ఎప్పుడు ధ్యానం చేసుకున్నారు, మండల దీక్షలు చేశారు, చేసినటువంటి వారు పాపం అనుకోకుండా పొలాల పనుల్లో దిగుడు బావి చూసుకోకుండా ఆయన ఆ బావిలో పడిపోయారు. బాబు అనుకుంటూ ఎవరికీ కనిపించలేదు పాపం, తర్వాత దొరికారు, కాకపోతే ఇంకోలాగా చూసాం మనం, చూశారు వాళ్ళు. ఏంటంటే నటన చాతుర్యం మనం చెప్పలేం, ఎప్పుడు ఎవరు ఏ విధంగా సృష్టించిన వాడికి స్వతంత్రం ఉన్నప్పుడు లయింపజేసుకోవటం కూడా వాడికే స్వతంత్రం, మన చేతుల్లో ఏముంది? ఎందుకంటే సృష్టించిన వాడు సృష్టిస్తాడు, బ్రతకడం మనం బ్రతుకుతాం అనుకుంటున్నాం, మన జీవితాలు మనం అనుకున్నట్టుగా ఎక్కడ నడుస్తున్నాయి ఆలోచించండి. మనం అనుకున్న దానికన్నా స్టెప్ పెరగొచ్చు, మనం అనుకున్న కన్నా ఒక స్టెప్ దిగొచ్చు, చాలా మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. కానీ ఎవడికి తెలుసు అదంతా? మనం నడిపించేవాడికి అన్నీ తెలుసు, వాడు అనుకున్నట్టే వాడు నడిపిస్తున్నట్టే వెళుతుంది. కానీ అందుకనే బంధన కూడా ఎక్కడొస్తుంది, మధ్యలో మనసు చేరింది మానవుడికి. మానవుడికి ఏది ఉంది? మనస్సు ఉంది. కాబట్టి ఈ మనస్సు ద్వారా ప్రతిబంధన కలుగుతోంది. అక్కడ ఏది మధ్యలో మనసు గారు చేరేం చేస్తున్నాడు, అది కాదు ఇది, ఇది కాదు అది, లేకపోతే అలాగే ఎందుకు జరగాలి, ఇలాగెందుకు జరగకూడదు అని నీళ్లున్నాయేమో ఏడుస్తూ ఉంటే ఏడుపు వస్తూనే ఉంటుంది. అందుకని ఇది భగవంతుడి సృష్టి, భగవంతుడు నడిపిస్తున్నాడు అని అనుకున్నారండి ఈ భక్తులందరూ. మహామహాభక్తులందరూ ఏమనుకున్నారు? ఎంతో కష్టాలు వచ్చాయండి కబీర్దాస్ వారికి. రాలేదా కష్టాలు? కబీర్దాస్ వారికి ఇంట్లో ఏమీ లేకుండా చేశాడండి. ఎందుకంటే ఆయన అంతా వచ్చింది పంచిపెడుతుంటే అయిపోక ఏమవుతుంది, మొత్తం పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, సాధువులు వస్తున్నారు మన ఊరికని తెలిసింది, మరి అలవాటు ఉంది కదా, మరి మళ్ళా వెళ్ళాడు సాధు దర్శనానికి. వెళ్ళిన కబీర్దాస్ వారు ఏం చేశారు, వాళ్ళందరినీ మా ఇంటికి భిక్షకరండి అని పిలిచారు. అయ్యో ఇంత మహాభక్తుడు పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఎలాగని మొత్తం సాధువులందరూ ఇంటికి వచ్చుకొచ్చున్నారు. కూర్చుంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు, ఇప్పుడు వెచ్చలు కావాలి, అమ్మ వండుతుంది ఇంట్లో, భార్య కబీర్దాస్ వారి భార్య వండి పెట్టడానికి రెడీగా ఉంది, కానీ డబ్బాలు చూస్తే గింజలు లేవు అక్కడ. వెంటనే ఇంతమంది వచ్చారండి, వీరికి ఎంత ఎలా వండి పెట్టాలి ఏంటి అంటే అక్కడ లీల జరిగింది. మళ్ళా వెంటనే ఏమన్నాడు, సరే ఉండు తీసుకొస్తాను అంటే షాపులకు వెళ్తే బియ్యం తీసుకురావడానికి డబ్బులుంటేగా, డబ్బులుండి పెట్టలేదండి. సమారాధనలు భక్తులందరూ డబ్బులు గొప్పగా ఉండి పెట్టిన వాళ్ళు కాదు, ఏమీ లేకపోయినా కూడా ఏది యాచించి ఏది ఎక్కడికో వెళ్ళి తీసుకువచ్చి వెనక ముందు ఆలోచించకుండా పెట్టినటువంటి వాళ్ళు. కానీ వారి వారి యొక్క ఏది వారి విశ్వాసం ఎలాగా, రాముడు ఉన్నాడు మనకి, రామచంద్ర ప్రభు ఉన్నాడు మనకి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు. వెంటనే వెళితే ఆ షాపు వాళ్ళు ఎన్ననిమ్మంటావయ్యా నువ్వు, ఇప్పటి వరకు తీసుకెళ్తున్నావు కానీ వీటికి వాటికన్నిటికీ డబ్బులు తీసుకురాలేదు, ఇంకా అప్పు పెరిగిపోతుంది నీకు, ఎన్నని ఇస్తాము? లేదు బాబు, లేదు లేదు, నీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తాం కదా అని చెప్పి మెల్లగా బతిమాలి వామాలి ఇక్కడి నుంచి తీసుకొచ్చి వండి పెట్టి చేస్తూ ఉంటే మరి కష్టాలు కదా. ఇలాంటి సన్నివేశమే మరొకసారి సరిగ్గా ఏమైంది, అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు వ్యాపారస్తులందరూ, ఎవ్వరూ మనం ఒక గింజ కూడా మనం ఇవ్వద్దు, మనందరి దగ్గర అప్పు చేసుకూర్చున్నాడు, అందరూ బాయ్కట్ చేశారు. అప్పుడు ఇంట్లో మళ్ళా సాధువులు ఉన్నారు, పెట్టవాలి, పెట్టాలంటే ఎలా, మళ్ళీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళగా అందులో ఒక బాగా ఏది బాగా పేరుకున్న వ్యాపార షావుకారు ఏం చేశాడు, ఆయన మంచి ప్లాన్తో భార్య చాలా అందగత్తే అని ప్లాన్ చేసుకుని ఏమన్నాడు, నువ్వు ఎలాగో డబ్బులతో తీర్చలేవు కదా, పోనీ నీ భార్యని ఈ రాత్రికి మా ఇంటికి తీసుకొస్తే అట్లాగే ఇస్తాను. రామచంద్ర ఎటువంటి మాటను వినాల్సి వచ్చింది అని, మరక్కడ సమారాధనకి మహాత్ములు ఉన్నారు, చేయకపోతే ఎలా కుదురుతుంది, రాముడే చూసుకుంటాడు అని వెంటనే తప్పకుండా మీరు అన్నట్టే అని చెప్పి వెంటనే తీసుకువెళ్ళి ఇచ్చి, పాపం భార్య దగ్గరే బాధపడితే, భార్య కూడా అటువంటి స్త్రీ అండి. భార్య అంటే ఆమె రాముడున్నాడుగా మనకి, రాముడే ఇలా రాముడు ఏమైనా చేసుకుంటాడు, రాముడు చూసుకుంటాడు అని చెప్పి ఆమె ధైర్యం చెప్పింది. మళ్ళీ ఆయనకి ధైర్యం చెప్పి ఆ పూటిక కార్యక్రమం సంతర్పణ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు రాత్రికి మరి మాట నిలుపుకోవాలి, లేకపోతే రాముడిని అనుకుంటారు అందరూ అని వెంటనే ఆవిడ రెడీ అయితే తీసుకువెళ్ళటానికి భర్త తీసుకెళ్తున్నాడు. వెళ్తుంటే అక్కడ ఎవరు అడ్డుపడ్డారు, అక్కడ తీసుకెళ్ళి తలుపు కొట్టేసరికి ఆయన సెంటు పూసుకున్నాడు, ఇల్లంతా సర్దుకున్నాడు, పూలు పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు. షావుకర్ లాభమే ఉంది, ఏది ఆయన తలుపు ముందర ఎవరు కొట్టారు, వెళ్ళి రామచంద్రుడు అవాక్కైపోయాడు. ఎందుకని, తన తలిచింది పెద్ద నేరం, అన్నిటికన్నా గొప్ప నేరం అది. కాబట్టి అప్పుడు రాముడు కళ్ళు తెరిపించాడు, కళ్ళు తెరిపించి ఇగో నీ డబ్బులు ఇగో తీసుకో, నీకు కావాల్సిందే కదా తీసుకో అని రాముడు నిలబడ్డాడు. అక్కడ ఏమైపోయింది, ఇక్కడ నమ్మకం విశ్వాసం. మనం ఈరోజు పెడుతున్నామంటే ఉండి పెట్టడం కాదు, వాళ్ళు లేకుండా కూడా పెట్టారు, అది అంత గొప్పతనం ఉంది వాళ్ళు. కాబట్టి సువర్ణాక్షరాలతో ఎప్పటికీ ప్రకాశిస్తుంటారు భక్తుల కోవలు వాళ్ళందరూ. అన్ని కష్టాలు మనుషులకే వస్తాయి కానీ మానులకు రావు అని మన పెద్దలు చెప్పున్నారు. అలాగే వీరందరూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో, దేహపరంగా అవ్వచ్చు, మనకి ముఖ్యంగా ఉండేది దేహమే కదా. ఈ దేహానికి వచ్చే అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడుతూ మరి భగవంతుడు ఆ కర్మ తీరేసరికి ఇంకా వాళ్ళు ఉండాలంటే ఉండలేరు, ఈ దేహం ఇంకా అప్పు లేదు, తీరిపోయింది ఇంకా, అందుకని తీర్చుకొని భగవంతుడి దగ్గరికి వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి ఆత్మ శాంతించాలని వారికి ఎక్కడున్నాడు, ఓకే సారీ అది మారిపోయేసరికి కృష్ణ మనోహర్, థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ యూ. అది కృష్ణ మనోహర్ మనకి చాలా కనిపించని సేవ చేశాడండి, చాలా కనిపించని సేవ. ఈరోజు అందరూ టీవీల్లో చూస్తున్నారంటే అది పూర్వం చూసినటువంటి అన్నీ కూడా ఎడిటింగ్ ఆయన నిలబడి చేశాడు. నన్ను తినేస్తుండేవాడు ఆ తీసుకువెళ్ళటానికి, ఆ ఆ ప్రోగ్రాం తీసుకెళ్ళటానికి ఎక్కడెక్కడికో వచ్చాడు. అసలు అక్కడ వసతి ఉన్నదని చూసుకునేవాడు కాదు, లేదని చూసుకునేవాడు కాదు. ఆ టీవీ వాళ్ళు కూడా అలా సహకరించారు. మనం డబ్బులు పెట్టి మనం కొనాలి, మనం చేయాలంటే మనం చేయలేం. మనం ఎప్పుడు డబ్బులు పెట్టి చేసింది కాదు, కానీ రికార్డు చేసిస్తే వాళ్ళు వేసుకునేవారు. వాళ్ళు అడిగింది అది అలా కుదుర్చుకుని. అవన్నీ కూడా రాత్రిం పగళ్ళండి, రాత్రులంతా ఆయన ఎడిటింగ్ చేస్తుండేవాడు. కానీ చాలా వచ్చిన కొన్నాళ్ళకే ఆశ్రమానికి వచ్చేస్తున్నాడు చాలా బాగుంది అనుకునే లోపల ఇదేమైపోయింది, ఆయన చేసినటువంటి సేవకి ఆయనకి ఇంకా అవసరం లేదు ఉండడం అని అనిపించిందో ఏంటో బాబు మహారాజుకి. ఆయన ఇంకా ఆయనలో లయింపు చేసుకున్నారు. కారణం ఏదో వ్యాధి అనుకోండి, ఏదో వ్యాధి రూపేణ సంస్థిత. అమ్మవారి నామాలు మర్చిపోకండి, అమ్మ దగ్గర ఉంది సప్తసతి పారాయణలో. వ్యాధి రూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత అమ్మవారు ఆకలి రూపంలో ఉందట. ఏదో నాకు ఆకలేసింది నాకు ఆకలేసింది కర్తవ్యాలని మేధేసుకుంటున్నాం. లోపల ఒకడుండి ఆకలిని తెలియచేయకపోతే మనకు ఆకలి తెలియదు. లోపల ఒకడుండి ఇది కారం అని తెలియచేయకపోతే కారం తెలియదు. లోపల ఒకడుండి ఇది తీపి అని తెలియచేయకపోతే తీపి తెలియదు. శక్తి అక్కడి నుంచి వస్తుంది. అందులో ఆ భగవానుడు అలా కృష్ణ మనోహర్ విజయవాడకి ఇక్కడికి తిరిగి చేశాడండి బోళ్ళంతా. శ్రమానికొక్క మరి ఖర్చుకి వెనకాడక, అలాగే శరీరానికి శ్రమానికొక్క, పొట్టిగానే ఉండేవాడు కానీ కాస్త తబలా వాయించేవాడు, తర్వాత ఫస్ట్ ఫ్లూట్ వాయించేవాడు. నేను నవ్వుతుండేదాన్ని, ఆడదని ఫ్లూట్లు పెట్టుకునేవాడు దగ్గర. ఒరే ఒక ఫ్లూట్ చాలదా నాన్న, నీకు ఆరు కావాలా, అంటే ఎవరి శృతికి ఎటువంటిది కావాలో అది పనికి వస్తుంది అనేవాడు. ఇక్కడ అసలు దాచుకునేవాడు కాదు. మరి అలాగే తబలా వాయించేవాడు, మరి తబలా వాంచి సంకీర్తనకి అసలు ఎంత బక్కగా ఉండేవాడు. ఆ బక్కవాడికి ఆ తబల వెయ్యాలంటే, ఆ నాదం రావాలంటే నీకు వస్తున్నట్టు నాదం ఆ చరణకి రావట్లేదు. మా చరణ్ గారు నేర్చుకోవాలి, నాదం టక్టక రావట్లేదు, తప్ప తప్ప పడుతుంది, నాదం రావాలి. అది అందుకని నేర్చుకుంటాం, ఇంకా బాగా నేర్చుకుంటాం. లయ ఉంది కాబట్టి వెంకటరత్నం గారి సంతానం కదా, తప్పకుండా ఉంటుంది. లయ ఉంది తప్పకుండా, లయ శృతి అంతా ఉంది కాబట్టి అది వెనకాల వస్తుంది. కొంచెం ముందు వెనక్గా కొంచెం సూక్ష్మాలు నేర్చేసుకుంటే కాస్త దాని మీద వాయించడం అనేది వచ్చేస్తుంది. అలాగే తబలా వాయించేవాడు. అంటే ఇప్పుడు ఎక్కడ అంటే బాబు మహారాజు అండి, ఎక్కడ లోటు లేకుండా ఏ సమయానికి ఎవరిని పంపించాలో ఏదాన్ని ఇవ్వాలో పిల్లగాళ్ళు కూడా నేర్చేసుకుంటున్నారు. ఆడ మా చరణ్ వాయిస్తున్నాడు, ఈ పుట్టినోడు వాయిస్తున్నాడు. లేచి నుంచోరా నువ్వు, అసలు మొదట్లోనే ఉన్నావు ఇంకా. అమ్మయ్యా తబలా వాయిస్తున్నావుగా, ఇంకొకడు ఉన్నాడు వాడేడి, ఎక్కడున్నాడు ఇంకోడు, బెంగళూరు, ఆన్లైన్ క్లాసా, అమ్మో మా ఆయన మా స్వతంత్రపకి మనవడు, ఏది స్వతంత్రకపి మనవడు, ఇది మా రమణ అన్నయ్య మనవడు, వాడు వాయించేస్తున్న మా అన్నయ్య ఆనందమే ఆనందం అనుకోండి. ఇంకా వాడు వాయించేస్తుంటే ఏదో విధంగా ఆశ్రమానికి సేవకు ఉపయోగపడాలి ప్రతి వాళ్ళు. కూర్చోండి వస్తుంది. అలాగే మరి కృష్ణ మనోహర్ కూడా తనంతట తను ఫ్లూట్ బాగా వాయించేవాడు, ఫ్లూట్లో బాగా ఆరితేరాడు. తబలా కూడా కొట్టగా కొట్టగా అదే వస్తుంది. ఇప్పుడు అదే మా చిన్నారి తమ్ముడు కూడా అంతకుముందు తుపుకు తుపులు ఆడేది, ఎన్నిసార్లు తీసుకున్నానో తబలా మొక్క, ఇప్పుడు బ్రహ్మాండంగా వాయిస్తున్నాడు వాడు. వాడు కూడా ఒక పాళీల్లో వేసేయచ్చు, మీరు వచ్చిన వాడిని పోగొట్టుకోకండి. ఎలాగో వచ్చాడు వాళ్ళ అన్నయ్య గురించి, మా అమ్మ వేసుకొచ్చిందిలే. అందుకని తబలిస్టులు ఇప్పుడు ఎంతమందో అయ్యో వెళ్ళిపోయాడే ఎట్లాగా మనకి తబలా వాయించడానికి కష్టమే అనుకుని, నేనైతే ఆ రాజాని బతిమాల, ఎందుకంటే నాకు డోలకు గురువు ఆయన, ఎవరు రాజా కాతే వాడి వాడే ఎక్కడున్నాడో వేషం చూడు, అక్కడే ఉన్నాడు, దాన్ని మించి ఎక్కడే పైకి వెళ్తే మనం వాయిస్తే కదా. అందుకని బాబు నీ డోలక్కన్నా కాస్త అందించు, ఎవరికన్నా వెళ్ళి కాస్త వెళ్ళి ఒక పాళీల్లో కూర్చోవయ్యా అంటే పనులు సత ఏదో అంటారు కదా, వంద పనుల్లో మన డోలక్ ఎక్కడ గుర్తుకొస్తుంది ఆయనకి. ఈ లోపల బాబుజీ మహారాజు ఇంతమంది పిల్లల్ని పుట్టించారు, పంపించేశారు, పుట్టించలే పంపించేశారు. ఎక్కడి తబలా వాయించడానికి లోట శుభ్రంగా చూసుకుని ఎంతమంది వచ్చేసారు అని. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు, ఎందుకంటే అందరూ ఒకేసారి వాయించాలనుకుంటున్నారు అందరూ. ఈ లోపల ఇంకొక ఆయన కూడా వచ్చాడు మాకు, ప్రసాద్ వచ్చాడు, ప్రసాద్ నిన్నే వచ్చాడు, మన ఊరి పక్కనే ఉంటాడు కానీ నిన్నే వచ్చాడు. అసలు వాడు దొరకడు, వాడి పూర్వం నుంచి ఉన్నవాడే, డబ్బాలు వాంచి వాంచి తబలా మీదకి వచ్చేసాడు వాడు. అది కామేశ్వరం వంశం అది, వచ్చాడు కానీ దొరకడు, బ్యాంకర్ కదా, దొరకడు, బ్యాంకరేనా, బ్యాంకర్ బ్యాంకర్ అప్పించి మళ్ళీ ఇస్తాడు కదా, ఇవ్వడా అది ఏదోటి కదా. మరి నిన్ననే ఊడాడు వాడు, మరి ఊడతారు ఎక్కడికో అప్పుడు రావాల్సిందే. చెరువు ఒకటేనండి, నీళ్లు కావాలి, నీళ్లు తాగాలంటే చెరువు ఒకటే, ఆ చెరువును ఆశ్రయించకుండా తప్పుతుందా. అందుకని ఎక్కడెక్కడ ఉన్నవాడిని తెచ్చుకుంటాడు బాబు, తెచ్చుకుంటాడు, ఆడిస్తాడు, ఆటాడి ఆడకుండేటువంటి వాడు బాబు మరి. అందుకని అట్లాగా ఇప్పుడు ఒక్క చిన్నారి ఇవాళ ఇద్దరు తబలిస్టులు కృష్ణమనోహరు ఇట్లాంటి వాళ్ళని మనకి ఇది అమ్మో కేశవ ప్రసాద్, వాడు కూడా పండితే కదా, ఢిల్లీ పండిట్ వీడు, అది మా కేశవ ప్రసాద్. అదే చెప్పాను కదా తబలిస్టులు ఎంతమంది వచ్చేసారు. ఓ హర్ష, ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు కూడా ఉన్నాడు, కాళీప్రసాద్ ఇంకొకడు కూడా ఉన్నాడు హాస్పిటల్ కాళీ. అది మా డాక్టర్ గారు వదలాలి, డాక్టర్ గారు వాయించడం మానేశారు, ఇప్పుడు మన వాయించడం, ఇంకా తబలా వాయించడం మానేశారు, ఇంకా మన్న వాయించడమే, తబలా మానేశాడు ఆయన. మోన్ వచ్చి వెళ్ళిపోయాడు వాడు, చూడండి ఎంతమంది వచ్చేసారు. ఒక తబలిస్టు ఇప్పుడు చిన్నారి గారు ఎంత ఆనందంగా ఉందో, అబ్బా అంతమంది వచ్చి సేవ చేస్తున్నారు కదా అని ఆయన భగవంతుడి దగ్గర ఉండి ఆనందిస్తున్నాడు మరి. ఇంకా ఇంతమంది ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అంటే భగవంతుడి దగ్గర ఉన్నారు. నువ్వు భగవంతుడిని చక్కగా చూడగలిగితే, గుర్తించగలిగితే ఆ భగవంతుడి దగ్గరే ఉన్నారు. అందుకనే మీ పెద్దల్ని తలుచుకోండి అని ఎందుకన్నాము అంటే, పెద్దల్ని తలుచుకోవాలి, పెద్దలు ఉండబట్టే మనం వచ్చాం, మన పెద్దలు లేకపోతే మనం ఊడి పెళ్ళా. ఆ పెద్దల ద్వారా భగవంతుడు మనని సృష్టించాడు. అందుకని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోరు, కానీ మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు పరబ్రహ్మ అయిపోవచ్చు, కానీ మనం గుర్తుంచుకొని మనం కూడా అటువంటి పరబ్రహ్మ స్థితిలో ఈ జీవితం ఉండగానే అనుభవించాలి. చచ్చిపోతే వచ్చేది మనకేం లేదు, ఆ పరమాత్మలో కలిసిపోతుంది. కానీ దేహానికి ఎత్తుపోతలు వస్తాయి. కానీ దేహం ఉండగానే మనం సేవ చేసుకున్నాం, దేహం ఉండగానే విచారణలో మనం టైంని మర్చిపోయాం, సమయాన్ని దాటిపోయాం, మనం సమయాన్ని మరిచి మనం విచారణ చేసుకున్నాం, అప్పుడు ఎవరిది అవుతుంది అది, అనుభవం మనది అవుతుంది. అందుకని ప్రపంచమంతటిలో కూడా తత్వ మిమిడి ఉన్నది భగవంతుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మని మనందరం కూడా చక్కగా వారందరికీ వారి అందరికీ కూడా మరి అటువంటి మనశ్శాంతిని, అలాగే మంచి గురుతత్వాన్ని అందరికీ కూడా గురుదేవులు ఇంకా వారికి అటువంటి ఆత్మశక్తిని, ఆత్మ ఆనందాన్ని, ఆత్మతత్వాన్ని ప్రసాదిస్తూ అందరికీ కూడా ఆయురారోగ్యశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, నిరంతర భగవన్నామామృత రసాస్వాదాన్ని ప్రసాదించే సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు అనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.